హరే కృష్ణ. ఈ 4 రోజులుగా మనం చర్చించుకున్నటువంటి విషయాలన్నీ కూడా శ్రీల ప్రభుపాదులు వారు సంస్థాపకాచార్యులు, ఆయన మానవాళికి అందించాలా అనుకున్నటువంటి సందేశం అది. నేను కేవలం ఒక తర్పీదు పొందినటువంటి చిలకలాగా ఆయన పలుకుల్ని మీ ముందుంచాను, అంతకు మించి గొప్ప విశేషమేం లేదు. ఆ మహాత్ముడు ఈ మానవాళిని ఏ రకంగా కాపాడాలా అన్నటువంటి దృక్పథం తప్పించి ఆయనలో ఇంకా వేరే ఉద్దేశమేం లేదు. అట్లా కాకపోతే 70 సంవత్సరాల వయసులో మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటేనే చాలా ఆలోచిస్తాం. అటువంటిది భగవద్గీత, భాగవతం ఇవన్నీ కూడా ఆంగ్లంలోకి అనువాదం చేసుకుని ఒక బొగ్గు తీసుకుని వెళ్ళేటువంటి నౌకలో ప్రయాణం చేసి ఆయన అమెరికాకు వెళ్ళారన్నమాట. అక్కడ దిగితే ఎటు వెళ్ళాలా, ఎక్కడ ఉండాలా, ఎవరితో మాట్లాడాలా ఏమీ తెలియదు. 40 రూపాయలు జోబిలో ఉండింది, అది ఎక్స్చేంజ్ చేయడానికి వీలు కాదంట. అటువంటి 40 రూపాయలు అది తీసుకొని ఆయన వెళ్ళి ప్రచారం చేశారు. ఆయన ఈ 4 వ్యసనాలకి మానవాళి దూరంగా ఉండాలని ప్రచారం చేస్తూ ఉంటే కొందరు వ్యక్తులు వచ్చి అన్నారు ఆయనతోటి, మీకుండే వాక్చాతుర్యానికి మీరు ఆ 4 వ్యసనాలకి దూరంగా ఉండండి అంటుంటే మనుషులు కొంచెం దూరంగా వెళ్ళిపోతున్నారు, వ్యసనాలకి దూరంగా వెళ్ళట్లేదు, మీకు దూరంగా వెళ్ళిపోతున్నారు. దాంట్లో కొంచెం కాంప్రమైజ్ అయినట్లయితే, అంటే రోజు తాగకూడదు, వారానికి ఒకసారి తాగాలనో, లేకపోతే ఇంకేదో ఎగ్జెంప్షన్స్ మీరు కానీ ఇచ్చినట్లయితే, మీకు 100,000 మంది ఫాలోవర్స్ మేము తీసుకొస్తామన్నారు. అప్పుడు స్వామీజీ ఒకటే అన్నారు, నేను ఇక్కడ వ్యాపారానికి రాలేదు అన్నారు. నేను ఇక్కడ వ్యాపారానికి రాలేదు, అడుక్కునేదానికి అంతకుమించి రాలేదు, జ్ఞానం ఇవ్వడానికి వచ్చాను. ఒక్క వ్యక్తి ఈ నియమాలు పాటించినా కానీ నా మిషన్ సక్సెస్ఫుల్ అయింది అనుకుంటారు, కానీ దీంట్లో కాంప్రమైజ్ కాను అన్నారు ఆయన. ఆయన ఎప్పుడూ ఒకటే చెప్పేవారు, భౌతిక జీవనంలో ఉన్నటువంటి భవరోగాన్ని ప్రక్షాళనం చేయడానికి ఆధ్యాత్మిక ఔషధం ఉంది, దాన్ని డైల్యూట్ చేసేస్తే రోగం నయం కాదు. మెడిసిన్ని మనం డైల్యూట్ చేస్తే దాని ప్రభావం తగ్గిపోతుంది. అదే రకంగా ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన, ఇది ఔషధం మనలో ఉన్నటువంటి భవరోగాన్ని ప్రక్షాళనం చేయడానికి. దీన్ని మనం డైల్యూట్ చేసేస్తే ఇంకా సమాజం ఏ రకంగా ఉద్ధరింపబడుతుంది. ఆయన కాంప్రమైజ్ కాలేదు. ఒకే ఒక వ్యక్తి ఈరోజు ఇస్కాన్కి ప్రపంచవ్యాప్తంగా దగ్గర 800 మందిరాలు ఉన్నాయి. వెస్ట్ వర్జీనియాలో 3,000 ఎకరాల విస్తీర్ణంలో 10 ఎకరాల మందిరం కట్టుబడి బంగారుతో కట్టించారనమాట. దాంట్లో విశేషం ఏంటి అంటే తాపి మేస్త్రి దగ్గర నుంచి ఆర్కిటెక్ట్ వరకు ప్రతి ఒక్కరు కూడా భక్తులే. 16 మాలలు భగవంతుని యొక్క నామం రోజుకి జపం చేసేవాళ్ళు, ఈ నియమాలు పాటించేవాళ్ళు, వాళ్ళు శ్రమదానం చేసి ఆ మందిరాన్ని కట్టించారన్నమాట. ఈ రకంగా 70 వైదిక సంపుటాల గ్రంథాలు, అవి చదవడానికి ఒక జీవిత కాలం సరిపోదు. అటువంటిది 10 సంవత్సరాల్లో ఆయన వాటిని రాశారన్నమాట. నేను మొన్న కూడా చెప్పాను, ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీస్లో ఫిలాసఫీకి అవి టెక్స్ట్ బుక్స్గా వాడుతూ ఉన్నారు. అమెరికాలో ఇస్కాన్ తరఫున కొన్ని యూనివర్సిటీస్ని మనం ప్రారంభించి ఆ యూనివర్సిటీస్లో ఈ వైదిక జ్ఞానాన్ని మనం బోధించి డిగ్రీలు ఇస్తే అమెరికన్ గవర్నమెంట్ దాన్ని గుర్తించి ఉద్యోగాలు ఇస్తుంది. దురదృష్టవశాత్తు భారతదేశంలో లేదన్నమాట. స్వామి ప్రభుపాదులు వారు ఎప్పుడూ చెప్పేవారు, రైల్వే స్టేషన్ దగ్గర ఉండేవాడు ఎప్పుడు ట్రైన్ మిస్ అవుతుంటాడంట. ఎందువల్ల అంటే ఇక్కడే కదా ఎప్పుడో ఒకసారి పట్టుకోవచ్చు లేదని చెప్పి, దూరంగా ఉండేవాడు కొంచెం ముందుగా వచ్చి ట్రైన్ టయానికి ఉండి పట్టుకొని ప్రయాణం చేసి వెళ్తాడు అనమాట. మన పరిస్థితి అట్లా అయిపోయింది. మనం ఈ భరత భూమిలో పుట్టి మన ధర్మం మీద మనకు నిర్లక్ష్య వైఖరి ఏర్పడింది. దానివల్ల ఈ అనర్థాలన్నింటినీ మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ 5 రోజులు గుంటూరు నగరంలో ఈ యొక్క కార్యక్రమం మేము ఏర్పాటు చేశాం. ఇస్కాన్ తరపున చాలామంది భక్తులు ఒక 20 రోజుల నుంచి పబ్లిసిటీ అయితేనేమి రకరకాలుగా రాత్రి పగలు కష్టపడ్డారు. మీ నుంచి మేమేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీ నుంచి మేము కోరుకునేది ఏంటి అంటే ఈ 4 రోజులు విన్నటువంటి తత్వాన్ని దయచేసి మీరు ఆచరించడానికి ప్రయత్నించండి. యుగధర్మమైనటువంటి యొక్క నామ సంకీర్తన ప్రతినిత్యం చేయడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని అందరినీ సన్యాసం తీసుకోమని చెప్పట్లేదు. సన్యాసం దుష్కర్మలకు సన్యాసం అంతేకాని సన్యసించడం అంటే చెడును సన్యసించండి. అంతేకాని మీరు మీ కుటుంబాలని వాటిని వదలాల్సిన అవసరం లేదు. చైతన్య మహాప్రభు చెప్పారు, స్థానే స్థితే, మీరు ఎక్కడుంటే అక్కడే ఆధ్యాత్మిక సాధన చేస్తూ మీరు పురోభివృద్ధిని సాధించవచ్చు అన్నారు. గృహే తాకో వనే తాకో సదాహరి బోలే తాకో. గృహస్థుడైనా అయి ఉండొచ్చు, వానప్రస్థుడైనా అయి ఉండొచ్చు, సన్యాసి అయినా అయి ఉండొచ్చు, బ్రహ్మచారి అయినా అయి ఉండొచ్చు, ఎవరైనా కానీ సదాహరిని కీర్తిస్తూ ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించవచ్చు అన్నమాట. సో అందువల్ల ఈ సంసార చక్రం జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం, మనం ఈ యొక్క సంసార చక్రం తిరిగి తిరిగి వీటిని అనుభూతి చెందడం, పుట్టడం మరణించడం. జాతశ్రహి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతశ్చత తస్మాత్ పరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. భగవంతుడు చెప్తున్నాడు, పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు మరలా పుట్టక కూడా తప్పదు అనమాట. ఎవరు తప్పించుకోలేదు. మరి ఈ సంసార చక్రాన్ని దాని నుంచి బయటపడడానికి విలువైనటువంటి మనుష్య జన్మను మనం ఉపయోగించాలి. చరిత్రలో చిత్రకేతు మహారాజు అని ఒక ఆయన ఉన్నారు. ఆయనకి చాలామంది భార్యలు, అయితే సంతానం లేరు. ఒక ముని యొక్క అనుగ్రహంతో ఆయన సంతానం పొందడానికి వరాన్ని పొందారు. అయితే ఆయన ఏం చెప్పారు, వీడు పుడతాడు కానీ పుత్ర శోక, పుట్టిన తర్వాత నీకు శోకాన్ని కూడా ఇస్తాడు వీడు. ఆ క్షణం అసలు మొదట పుట్టిన తర్వాత చూద్దాం ఏమవుతుందో. ఆయన ఇచ్చిన యజ్ఞ ఫలాన్ని తీసుకెళ్లి చివరి భార్యకి ఇచ్చాడు. ఆమె దాన్ని సేవించిన తర్వాత గర్భాన్ని తాల్చింది, పుత్రుడు పుట్టాడు. ఈ రాజు ఆమెకి పుత్రుడు పుట్టాడు అన్నటువంటి ఉద్దేశంతో ఆనందంతో మిగిలిన భార్యలందరినీ నిర్లక్ష్యం చేశాడు, పరిపాలన కూడా నిర్లక్ష్యం చేశాడు. మిగిలిన భార్యలు ఈర్ష్య చెందారు. ఈర్ష్య చెంది ఆ పిల్లవాడి వల్లే రాజుగారు మనకు దూరం అయ్యాడు కాబట్టి ఆ పిల్లవాడిని దూరం చేస్తే మళ్ళా రాజు మనకు దగ్గర అవుతారన్నటువంటి స్వార్థంతో వాళ్ళు ఏం చేశారంటే ఆ చిన్న పిల్లవాడికి విషయాన్ని ఇచ్చారు. వాడు చనిపోయాడు, రాజుకి తెలిసి కుప్పకూలిపోయాడు. ఆ మృత కళేబరం పెట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. పెద్దలందరూ వచ్చారు, నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు, కానీ ససేమరా ఒప్పుకోవట్లేదు, నా బిడ్డడు నాకు కావాలంటున్నాడు. అప్పుడు నారదముని ఆ మార్గంలో వెళ్తూ పర్వతమునితో ఇద్దరు కలిసి వస్తారనమాట. వచ్చి ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా కానీ ఆయన వినడు. నారదముని తన తపశక్తితోటి ఆత్మని మళ్ళా శరీరంలోకి ఆహ్వానిస్తాడు. ఆ పిల్లవాడు లేచి కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు రాజు ఏమంటాడంటే, అరే నాయన నన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఉండిపోవాలి ఇక్కడ అంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు అంటాడు, నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే నేను ఉండిపోతానంటాడు. ఏంటి ఆ ప్రశ్న అంటాడు, నేను 80 లక్షల యోనుల్లో నుంచి జన్మలను ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ మీ కడుపులో జన్మించాను. ప్రతి జన్మలో కూడా ఒక తల్లి ఒక తండ్రి ఉన్నారు. ఇప్పుడు మీరు తల్లిదండ్రులు. నేను కుక్కగా ఉన్నప్పుడు ఒక తల్లి ఉన్నారు, ఒక తండ్రి ఉన్నారు. పిల్లిగా ఉన్నప్పుడు ఒక తల్లి ఉన్నారు, ఒక తండ్రి ఉన్నారు. ఇప్పుడు మీరు తల్లిదండ్రులు. వీళ్ళందరిలోకి నిజమైన తల్లిదండ్రులు ఎవరో మీరు చెప్తే నేను ఉండిపోతానన్న. మీ దగ్గర ఏమైనా ఉందో సమాధానం? ఆయన దగ్గర సమాధానం ఏం లేదు, బాయ్ వెళ్ళిపోయాడు. ఈ రకంగా మనం, ఇదేం కొత్త కాదు. ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు చెప్తూ ఉన్నాడు, ఒరే నాయనా అనుభవించరా తర్వాత హరిభక్తి అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు అంటున్నాడు, పిచ్చి తండ్రి అనుభవించమని చెప్తున్నావు, ఏంటి అనుభవించేది? పునశ్చర్విత చర్వినానాం చూయింగ్ ద చూడ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఇది నమిలేసిన పిప్పే, కొత్తదేం కాదు. ఆహార నిద్రాభయమైతునంశ సమన్వవేతాం పశుభీనరాణం. ఈ ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం ఇది కొత్తదేం కాదు, ఇది నమిలేసిందే. పునశ్చర్విత చర్వినానాం, కొత్తదేం కాదు ఇది. ఏమనుభవించమంటావు? మరలా ప్రహ్లాదుడితో హిరణ్యకశిపుడు అంటాడు, తర్వాత రా హరిభక్తి అంటాడు. అరే పిచ్చోడ, టైం ఎక్కడుంది అసలు? 100 సంవత్సరాలుంటే 50 సంవత్సరాలు రాత్రికి పోతూ ఉంది. బాల్యం యవనానికి ఒక 20 సంవత్సరాలు పోతూ ఉంది. మధ్య వయస్కుడు కుటుంబ వ్యవహారాలకు 20 సంవత్సరాలు పోతూ ఉంది. చివరిగా 10 సంవత్సరాలు మిగిలితే ఆ వృద్ధాప్యంలో నువ్వు ఏమీ చేయలేవు. కళ్ళు కనిపించట్లేదు, చెవులు వినిపించట్లేదు, కాళ్ళు నడవలేకుండా ఎక్కడుంది సమయం నీకు? సమయం చాలా ఉంది, తర్వాత చేయి హరిభక్తి అంటున్నా అని చెప్పి చెప్తూ, కౌమార ఆచరతే ప్రాజ్ఞం, కౌమారం నుంచి నువ్వు దీన్ని ఆచరించాలా అని చెప్పి చెప్తూ ఉన్నాడు. కౌమార ఆచరతే ప్రాజ్ఞం. అయితే ఈ యొక్క మార్గంలో మనకేంటి అంటే ఆటంకాలు ఎన్నో వస్తూ ఉంటాయి ఆధ్యాత్మిక మార్గంలో. ఎందువల్లంటే మన మనసు చాలా ట్రిక్కీ. ఆచార్యులందరూ చెప్తున్నారు, వీడు శత్రువు అనుకుంటున్నావు పిచ్చివాడా, వాళ్ళెవ్వరూ నీ శత్రువులు కాదు, నీ మనసే నీ శత్రువు అంటున్నాడు. ఇప్పుడు మీకేదన్నా కీడు కలిగేది, చెడు కలిగేది ఎవరన్నా చెప్తే వాడిని ఏమంటారు? శత్రువు అంటారు. మనసు చెప్పేవన్నీ భగవద్గీతలో 2వ అధ్యాయంలో భగవంతుడు చెప్తాడు, మనోకల్పితమైనటువంటి కోరికలను సంతృప్తి పరుచుకునేదానికి ప్రయత్నించేటువంటి వ్యక్తికి నా శాంతి నా సుఖం, వాడికి శాంతి లేదు సుఖం లేదన్నాడు. మనసు కల్పిస్తుంది, ఏమంటుంది? కనిపించిన స్త్రీని అంతా భోగించు, నువ్వు పుట్టిందే భోగించడానికి, జీవితం దానికోసమే ఉంది. మరి దాని మాటలు వింటే ఎయిడ్స్ వస్తుంది. మరి నీ మనసు శత్రువా మిత్రువా? అందుకని నీ శత్రువు నీ మనసు అన్నారు. ఆ మనస్సుని కాదు మనం ఆచరించాల్సింది, గురు సాధు శాస్త్ర. గురువు, ఇంతకు ముందు రాజుంటే రాజగురువు ఉండేవాడు, ఒక కులంలో కులగురువు ఉండేటువంటి, ప్రతి ఒక్క కుటుంబానికి ఏ జీవితంలో ఎటువంటి నిర్ణయం తీసుకునేదానికి కూడా గురువు యొక్క ఆశ్రయాన్ని పొంది ఆయన సలహాతోటి వాళ్ళ జీవితాన్ని గడిపేటువంటి వారు. ఇప్పుడు మనస్కి ఎంత వస్తే అది చేసేయడం, అందుకని జంతువులాగా జీవించడం ఒకటి, మనసుకి ఎంత వస్తే జంతువు అది చేసేస్తుంది. మనిషిలాగా జీవించడం, మనిషి ఏంటి అంటే ఇది నేను చేయొచ్చా చేయకూడదని ఆలోచించి చేస్తాడు వాడు మనిషి. మహాత్ముడు ఎవరు అంటే అసలు అతనిలో చెడు ఆలోచనే రాదనమాట, అతను ఎప్పుడు పవిత్రమైనటువంటి మనసును కలిగి ఉంటాడు, అది సాధన ద్వారా. సో ఈ మనసు మనల్ని ఆధ్యాత్మిక చింతనలో కూడా తప్పుద్రోవ పట్టించేదానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది. పూర్వానికి ఎవరో ఒక ఆయన ఒక శిష్యుడు ఉన్నాడంట, గురువుగారు చెప్పారంట, రే బాబు రోజు నువ్వు భగవద్గీత అధ్యయనం చేసి ఆధ్యాత్మికంగా ఎదుగు అన్నాడంట. గురువుగారు చెప్పారు కదా అని చెప్పి ఈయన భగవద్గీత రోజు చదువుతున్నాడు. గురువుగారు తీర్థయాత్రలకు వెళ్ళారు. ఈయన ఏం చేశాడు అంటే ఆ భగవద్గీత చదువుతూ ఉదయంతో వెళ్ళి బట్టలు ఉతికి ఆరేసుకున్నాడు అనమాట. ఆ బట్టలు ఉతికి ఆరేసుకున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది, అరే ఈ బట్టలు ఆరేంత వరకు నేను సమయాన్ని వేచి ఉంటున్నాను, వృధా అయిపోతుంది. ఇంకొక జత బట్టలుగానే ఉంటే ఆ సమయం కూడా వృధా చేయకుండా నేను ఆధ్యాత్మిక చింతనలో నిమగ్నం అవ్వచ్చు అని చెప్పి ఇంకో జత బట్టలు తెచ్చుకున్నాడంట కష్టపడి. ఎవరినో అడిగారు, డొనేషన్ ఇచ్చారు, అయిపోయింది. ఒక జత ఉతికేశాడు, ఇంకో జత కట్టుకున్నాడు, పోయాడు ఆధ్యాత్మిక చింతనకి. తిరిగి వచ్చేసరికి ఏమైంది అంటే ఏలుపు ఒకటి ఆ బట్టలు కాస్త కొరకేసింది అన్నమాట. ఒరే ఈ ఎలుకలు ఎట్లా చేస్తే ఇంకెట్లా నా దోతిని కాపాడుకునేది నేను, ఏం చేయాలబ్బా అని ఆలోచించాడు. ఒక ఆలోచన వచ్చింది, పిల్లి ఒక దాన్ని తెచ్చిపెట్టుకుంటే ఈ దోతిని కాపాడుతూ ఉంటుంది, అప్పుడు నాకు బాగా ఉంటుంది అని చెప్పి పిల్లి ఒక దాన్ని తెచ్చిపెట్టుకున్నాడంట. పిల్లి అయితే ఎలుకను రానియట్లేదు, కానీ అది టైం టు టైం మియా 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 అని చెప్పి పాల కోసం ఏడుస్తూ ఉంది. మళ్ళీ ఆలోచించాడు, ఈ పిల్లిని కాపలా కుంచుకోవాలంటే దీన్ని పోషించాలి కదా, దీన్ని పోషించాలి అంటే ఒక ఆవు ఒకటి ఉంటే బాగుంటుంది అనుకున్నాను. ఆవు ఒకదాన్ని తెచ్చిపెట్టుకున్నాను. మరి ఆవు పిల్లి మియాం కన్నా ఆవు అంబా ఎక్కువగా ఉందన్నమాట. ఆయన ఏం చేశాడు, మరి ఆవును చూసుకోవాలంటే ఏం చేయాలా అని ఆలోచించాడు. ఆలోచించి ఒక ఇల్లాలుగాని ఉంటే ఆవును చూసుకుంటుంది అంత బాగుంటుంది అని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. ఆచార్యులు ఏం చెప్తారంటే, అరే నాయన నీ పంచేంద్రియాలు మనసు బుద్ధి అహంకారం ఈ 8తో నువ్వే అల్లాడుతూ ఉన్నావు, పెళ్ళి అనగానే ఇంకో 8 జాయిన్ అవుతాయి నీతోటి, కాలక్రమంలో పిల్లోడు పుట్టాడంటే ఇంకో 8 జాయిన్ అవుతాయి, ఇంకో పిల్లోడు పుట్టాడంటే ఇంకో 8 అటు పెరుగుతూ పోతాయి. నీ ఇంద్రియాలనే నువ్వు అదుపులో పెట్టుకున్నావు. వీళ్ళందరూ చాలా దుర్భరం అయిపోతుంది. కాలక్రమంలో ఈయనకు 60 మంది పిల్లలు పుట్టారు. భగవద్గీత అధ్యయనం ఎక్కడో పోయింది. వాళ్ళందరూ కూడా నాన్న 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 అంటూ వీటి పీడించేస్తున్నారనమాట. వీడు పిచ్చివాడైపోయాడు. గురువుగారు ఎక్కడైతే జ్ఞానబోధ చేశాడో ఆ చెట్టు కింద పోయి కూర్చున్నాడు. గడ్డాలు మీసాలు అంతా పెంచేసుకుని గురువుగారు తీర్థయాత్ర నుంచి వచ్చారనమాట. అయ్యా ఇక్కడ నాకు శిష్యుడు ఉండాలా గోపాలని, వాడు ఏది బాబు అని అడిగాడు. గురువుగారిని చూడగాని గురువుది నేనే అన్నాడు. పూరి నీకేమైంది రైతు తయారయ్యో అన్నాడు. భగవద్గీత బట్టలు ఆరే సమయం కూడా వృధా చేయడం ఎందుకు అని ఒక చిన్న ప్రయత్నం చేశాను, దాని ఫలితం ఇటు తయారయ్యానన్నాడు. సో ఈ రకంగా మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రత్యేకించి భౌతిక జీవితం ఎంత కష్టమైనా కానీ దాని వెనకాల పోరాడతాం. ఆధ్యాత్మిక చింతనకి కొంచెం ఏదైనా ఆటంకం వచ్చింది అంటే దానికి పులుస్తా పెట్టేస్తాం. ఇటువంటి ఉపన్యాసాలు అది ఇది విన్నప్పుడు ఏంటి అంటే శ్మశాన వైరాగ్యం, ఏదైనా కానీ ఇంతే కదా జీవితం, ఎట్లన్నా కానీ సాధించాలా అది ఇది. శ్మశానంకి వెళ్ళినప్పుడు వైరాగ్యం వస్తుందంట. ఒకరోజు అంతా కాలిపోయేదే కదా అది ఇది అని చెప్పి మళ్ళా బయటకు వచ్చి రంగుల ప్రపంచం చూసిన తర్వాత చేయడానికి చాలా టైం ఉందిలే అని చెప్పి మళ్ళా మాయ మొదలవుతుంది అనమాట. సో ఈ రకంగా కానీ స్థిరమైనటువంటి వైరాగ్యాన్ని మనం పెంపొందించుకోవాలా. వైరాగ్య విద్య నిజభక్తి యోగం. సో అందువల్ల ఈ ఆధ్యాత్మిక పురోభివృద్ధిలో ముఖ్యంగా 3 ఆటంకాలు అనమాట. 3 ఆటంకాలు ఏంటి, కామ కాంచన కీర్తి. ఈ 3 ఆటంకాలు. కామం కోరిక. ఆచార్యులు ఏం చెప్తున్నారంటే ఆత్మను మదపు టేనుగును గొలుస్తో ఏ రకంగా బంధిస్తారో ఆ రకంగా ఆత్మను కామం బంధిస్తూ ఉంది భౌతిక జగత్తులో అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. కాంచనం ధనం, డబ్బు మనల్ని పక్కకు లాగేస్తుంది, డైవర్ట్ చేస్తుంది అనమాట. ఎవరన్నా కానీ ఈరోజు ఉపన్యాసం ఈ టైంలో ఉంది అంటే తర్వాత ఇంకా ఏదైనా ఆదాయం వచ్చే వ్యవహారం ఉంటే దేనికి ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఆదాయం వచ్చేదానికే ఉపన్యాసం ఏదో స్వాములు చెప్తుంటారులే అనుకుంటాం. వీటన్నిటికీ చిన్న చిన్న కథల్లో చివరిగా చెప్తాను. తర్వాత కీర్తికాంక్ష. ఈరోజు ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలం అవుతుంది పేరు ప్రతిష్టలకి. కానీ ఆచార్యులు వారు ఏం చెప్తారంటే మనం ఒకరినొకరి పొగుడుకుంటే ఏముంది నాయన, మనందరం కలిసి ఆ హరిని కీర్తించాలా అంతేకాని మనం మనం పొగుడుకుంటే ఉపయోగం లేదు. ఒంటె పెళ్లికి గాడిద కచేరి అంట, గాడిద ఒంటెని చూసి అంటుందంట అహో రూపం అహో రూపం అని చెప్పి పొగుడుతుందంట ఒంటెని. ఒంటె అంటుందంట గాడిదని చూసి అహో స్వరం అహో స్వరం అంటుందంట. ఒంటె రూపం ఎంత అద్భుతంగా ఉంటుందో మనకు తెలుసు, గాడిద స్వరం ఎంత అద్భుతంగా ఉంటుందో మనకు తెలుసు. మనం ఒకరినొకరి పొగుడుకుంటే ఒక ఒంటె ఒక గాడితో సమానం, మనందరం కలిసి ఆ హరిని కీర్తించాలా అని చెప్పి ఆచార్యులు చెప్తూ ఉన్నారు. మనం ఆ హరిని కీర్తించాలి. ఒకరినొకరు పొగుడుకునే ఉపయోగం ఏముంది, మనం ఏముంది భౌతిక జగత్తులో అల్పులో. సో ఈ యొక్క కామం, మరి ఈ యొక్క కామాన్ని జయించాలా అంటే కేవలం ఆధ్యాత్మిక చింతన ద్వారానే అది వీలవుతుంది. ఉదాహరణకి వ్యాస భగవానుల వారికి సుఖదేవ గోస్వామి పుట్టాడు. ఆయన తల్లి గర్భంలో 14 ఏమో ఉన్నట్టుగా చెప్తుంది చరిత్ర. వ్యాసుల వారు వెళ్ళి చెప్తున్నారు, అరే తల్లి చాలా కష్టపడుతుందిరా బయటికి రా అన్నారంట. సుఖదేవ గోస్వామి అన్నాడంట, బయట ప్రపంచం మాయా ప్రపంచం నేను రాను అన్నాడంట. వ్యాసుల వారు అన్నారంట, మాయ నిన్ను అంటకుండా నేను కాపాడుతాను ఆయన నువ్వు బయటికి రా అన్నాడంట. అప్పుడు సుఖదేవ గోస్వామి అన్నాడంట, నీ తల్లి కష్టపడుతుంది నీ తల్లి కష్టపడుతుందని నీ భార్య మీద అంత అటాచ్మెంట్ నీకుంది, నన్నేం కాపాడుతావు నువ్వు అన్నాడంట. మరి ఎట్లా పరిష్కారం అన్నాడంట. ఆ భగవంతుడే స్వయంగా హామీ ఇస్తే అప్పుడు నేను బయటకు వస్తానన్నాడు.
వ్యాసుల వారు శ్రీకృష్ణ భగవాన్ని తీసుకుని వచ్చి హామీ ఇస్తే ఆయన అప్పుడు బయటకు వచ్చారు గర్భంలో నుంచి. ఈ మాయ అంత సామాన్యమైన విషయం కాదు. ఒకసారి వ్యాసుల వారి శిష్యుడు ఒకడు వచ్చి వ్యాసుల వారితో అన్నారంట, గురూజీ నేను మాయను జయించాను అన్నాడంట. అప్పుడు వ్యాసుల వారు అన్నారు, నాయన చరిత్రలో మహామహులు సౌరభముని నీటిలో కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నాడు, రెండు చేపలు సంపర్కం చేసుకుంటే చూసి మనసు చలించి బాహ్య ప్రపంచానికి వచ్చి భ్రష్టుడయ్యాడు. నీటిలో కూర్చొని తపస్సు చేయడం అంటే సామాన్యమైన విషయమా? అటువంటిది పతనమయ్యాడు. మాయను జయించామనడానికి లేదు నాయన, ఎప్పుడు జాగరూకులై ఉండాలా అన్నాడంట. ఏంటి ఆ సౌరభముని అతనితో నన్ను పోలుస్తారా అన్నాడంట. సరే నాయన నువ్వు అంత గొప్పవాడివైతే నాకేం కావాలా, నేను ఆనందిస్తాను అన్నాడంట. సరేనని చెప్పి బయలుదేరి వచ్చేచ్చారు. దారిలో వస్తూ ఉంటే ఉన్నట్టుండి పెద్ద పెను తుఫాన్ లాగా వాతావరణం మారిపోయింది. ఒక చెట్టు కింద తలదాచుకున్నాడు ఈ శిష్యుడు. అటు ఇటు చూస్తే ఆ చెట్టు కింద ఒక అందమైన స్త్రీ నిలబడుకుని ఉందన్నమాట. అప్పుడు ఈయన చూశాడు. చూసి ఆమెతో అన్నాడు, చీకటి పడుతూ ఉందండి, మీరు ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు, నా పర్ణ కుటీరం దగ్గరలోనే ఉంది, మీరేమీ అనుకోకపోతే ఈ రాత్రికి మీరు పర్ణ కుటీరంలో విశ్రమించవచ్చు అన్నాడంట. అంటే ఆమె అంగీకరించింది, మీరు పర్ణ కుటీరం లోపల ఉండండి, నేను పంచలో పనుకుంటాను అన్నాడంట. ఆమె దానికి అంగీకరించింది, పంచలో పనుకున్నాడు. 10 నిమిషాల తర్వాత కిటికీలో నుంచి లోపలికి చూశాడు. ఆమె బాగా తడిచిపోయింది, ఉరుములు మెరుపులు శబ్దాలకి వణుకుతూ ఉంది. ఇతను అనుకున్నాడు, స్త్రీ కదా లోపల ఆమె భయపడుతూ ఉంది, నేను పురుషుణ్ణి కొంచెం లోపలికి వెళ్ళి ఒక కార్నర్లో అతను పనుకుంటే ఆమె ధైర్యంగా నిద్రపోతుంది అని చెప్పి మెల్లిగా తలుపు తీసుకుని లోపలికి వెళ్ళి ఒక కార్నర్లో పనుకున్నాడు. మరలా 10 నిమిషాల తర్వాత చూశాడు, ఆమె ఇంకా వణుకుతూ ఉంది. మళ్ళా అనుకున్నాడు, అసలు ఆమెకి నేను లోపలికి వచ్చాను అన్నటువంటి విషయం తెలుసో తెలీదో, కొంచెం దగ్గరగా వెళ్ళి పడుకుంటే అప్పుడు ధైర్యంగా ఆమె నిద్రిస్తుంది అని చెప్పి ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాడంట. దగ్గరికి వెళ్తే ఆమె ఇంకా వణుకుతూ ఉంది. అప్పుడు అనుకున్నాడంట, చలికి బాగా వణుకుతూ ఉంది, తడిచిపోయింది, నేను కొంచెం చెయ్యి వేస్తే వేడిమికి వెచ్చగా నిద్రిస్తుంది అని చెప్పి చెయ్యి వేశాడంట. చెయ్యి వేస్తే స్త్రీ స్పర్శ తగలలేదు, ఏదో ఒక గొంగళి పురుగు మీద చేయి వేసినట్టుగా భావించి దిగ్గులు లేచి కూర్చున్నాడు అనమాట. కూర్చుంటే చూశాడు, సాక్షాత్ వ్యాస భగవాన్ వారు పడుకొని ఉన్నారనమాట. అరే శిష్య, మాయను జయించానన్నావు కదరా అన్నాడు. గురూజీ నన్ను క్షమించండి, మాయను జయించానన్నావు కదరా అన్నాడు. గురూజీ నన్ను క్షమించండి అన్నాడు. సో ఈ రకంగా ఎన్నో జన్మలుగా ఈ భౌతిక జగత్తులో మనం వీటన్నిటికీ అలవాటు పడి ఉన్నాం అనమాట. ఒక్క రోజులో దీన్ని అతిక్రమించడం అంత సామాన్యమైన విషయం కాదు. అర్జునుడు అందుకే చెప్తున్నాడు, నేను గాలినైనా ఆపగలను కానీ మనోవేగాన్ని నేను ఆపలేకుండా ఉన్నాను కృష్ణ అంటున్నాడు. మరి అర్జునుడితో కృష్ణుడు ఏమంటున్నాడు, అభ్యాస యోగయుక్తేనా చేతసా నన్యగామినం పరమం పురుషం దివ్యం వ్యాతి పార్థాన చింతయ. అభ్యాసం చేయమంటున్నాడు. ఒక్క రోజు కాదు ఇది, ఎన్నో జన్మలుగా వీటికి అలవాటు పడిపోయి ఉన్నాం. ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలి. భగవంతుడు కూడా ఇంప్రాక్టికల్ గా ఓవర్ నైట్ నువ్వు నీ ఇంద్రియాలను నిగ్రహించాలా అనట్లేదనమాట. ఓవర్ నైట్ ఇంద్రియాలను నిగ్రహించాలా అని చెప్పి చెప్పట్లేదు. అభ్యాసం చేయమంటున్నారు, ప్రాక్టీస్ చేయమంటున్నారు. ఎందువల్లంటే ఈ వాసనలు అంత సామాన్యంగా పోయేటివి కాదు. ఒకసారి ఎవరో ఒక ఆమె బుట్టలో ఏదో వ్యాపారం చేసుకుంటూ ఒక గ్రామానికి వచ్చిందంట. చీకటి పడింది, ఆ యొక్క యజమానురాలు చెప్పింది, అమ్మా ఆమె పంచలో కూర్చొని ఉందన్నట్టు బుట్ట సూర్యు మీద పెట్టుకుని. ఆ యజమానురాలు చెప్పింది, స్త్రీవి నువ్వు బయట ఎక్కడ పడుకుంటావు రాత్రికి, ఇంట్లో పడుకోమ్మా అని చెప్పిందంట. ఆమె లోపలికి వచ్చి పడుకునింది. ఆ యొక్క ఇల్లు పూల వ్యాపారం చేసేవారి ఇల్లు అనమాట. ఈమె లోపల పడుకున్న తర్వాత ప్రతి 10 నిమిషాలకి నిద్ర పట్టకుండా లేచి అటు ఇటు కదులుతూ ఉందన్నమాట. అప్పుడు ఆ యజమానురాలు చెప్పింది, నీకు ఇక్కడ ఏం భయపడాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు నిశ్చింతగా పడుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి. అప్పుడు ఆమె మరలా 10 నిమిషాలకు లేస్తూ ఉంది, నిద్ర పట్టట్లేదు ఆమెకి. అప్పుడు ఆమె అడిగింది, నీకెందుకమ్మా నిద్ర పట్టట్లేదు, ఇక్కడ ఏం భయం లేదు, నువ్వు ప్రశాంతంగా నిద్రించవచ్చు అని. అప్పుడు ఆమె అడిగిందంట, మీరేమీ అనుకోకపోతే నా బుట్ట నేను తెచ్చి లోపల పెట్టుకుంటే నాకు నిద్ర వస్తుంది అనిందంట. అప్పుడు ఈమెనుకునింది ఆ బుట్టలో ఎంత విలువైన వస్తువులు ఉన్నాయో అందుకని ఆమెకి నిద్ర పట్టట్లేదు పోతాయని చెప్పి చెప్పి అని చెప్పి తెచ్చుకోమానిందంట. ఆ తెచ్చుకొని తల కింద ఎప్పుడైతే పెట్టుకొని పడుకునిందో విత్ ఇన్ సెకండ్స్ లో గుర్రు పెట్టి నిద్రపోయింది. ఆ బుట్టలో ఏం విలువైంది కాదు, ఎండు చేపలు ఉన్నాయి. ఈ మల్లెపూల వాసన, అది పూలు కుట్టే వాళ్ళ ఇల్లు కదా, ఆ వాసనకి ఆమెకి నిద్ర పట్టలేదు. ఆమె ఆ వాసన తెచ్చి తల కింద పెట్టుకున్నప్పుడు ప్రశాంతంగా నిద్రపోయింది అనమాట. శ్రీల ప్రభుపాదుల వారితో ఒకసారి శిష్యుడు అన్నాడు, ఈ కృష్ణ చైతన్యం ఎంతో అద్భుతంగా ఉంది, వ్యసనాలకు దూరంగా ఉండడం, భగవంతుని యొక్క నామం చేస్తే ప్రశాంతత వస్తుంది, ఎంతో ఆనందంగా జీవితాన్ని గడపచ్చు, మరి చాలా తక్కువ మంది వస్తుంటారు ఏంటి స్వామీజీ కృష్ణ చైతన్యంలోకి అన్నారంట. అప్పుడు ప్రభుపాదులు వారు చెప్పారు, కూరగాయల మార్కెట్లో, చేపల మార్కెట్లో చాలా మంది ఉంటారు, వజ్రాల మార్కెట్లో చాలా తక్కువ మంది ఉంటారు అన్నారు. ఈ సనాతన ధర్మం ఇది వజ్రం లాంటిది, అందరూ దీన్ని స్వీకరించలేదు, అందరూ స్వీకరించలేదు. సో అందువల్ల ఈ యొక్క వాసనలు ఎన్నో జన్మలకు అలవాటు పడ్డాం, వాటిని మనం త్యజించుకునేదానికి జీవితం అంతా కృషి చేస్తే కానీ వీలు కాదనమాట. అది అదేదో హరే రామ హరే కృష్ణుడు కదా, వాళ్ళేదో పని పాట లేకుండా వాళ్ళేదో చేస్తూ ఉన్నారు, మనం ఎప్పుడు చివరి దశలో అంత్యకాలే నారాయణ స్మృతి అన్నారు. అంత్యకాలంలో ఎవరైతే శరీరాన్ని నారాయణాన్ని విడిచిపెడతారో వాడు వైకుంఠానికి వెళ్తాడంట, మనం లాస్ట్ మినిట్ లో కృష్ణారామ అని తెలివిగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనుకోవచ్చు. అంత సామాన్యమైన విషయం కాదు. ఎవరో ఒక పెద్ద ఆయన శరీరం వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడంట, ఆ ఊరు జనాలందరూ కూడా అంత్యకాలే నారాయణ స్మృతి అన్నారు, ఈయన చేత కృష్ణారామ అనిపిస్తే, నారాయణ అనిపిస్తే వైకుంఠానికి వెళ్తాడని నారాయణ అను బాబు అన్నారండి. నోరు పిగలట్లేదంట. ఒక పెద్ద ఆయనకు ఆలోచన వచ్చింది, గోగునార తెచ్చి కళ్ళ ముందు పెడితే నారా అంటే సగ ఫలితం అన్న దక్కుతుందేమో అని చెప్పి గోగునార తెచ్చి కళ్ళ ముందు పెడితే వాడు పీచు అన్నాడంట. మత్త స్మృతి జ్ఞానం అపోహనంశ, తెలివితేటలు జ్ఞాపక శక్తి ఇవన్నీ నా నుంచే వస్తాయని చెప్పి భగవంతుడు చెప్తూ ఉన్నాడు గీతలో. ఇప్పుడు ఒక సింపుల్ లాజిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరన్నా ఒక వ్యక్తి ఒక యజమాని కింద పనిచేస్తూ ఉన్నాడు, ఆ యజమాని ఏం పని చెప్పినా కానీ ఇతను చేయడనమాట. ప్రమోషన్ రోజో ఇంక్రిమెంట్ రోజో వచ్చి నమస్కారం పెట్టేసి, సార్ నమస్కారం సార్, సెల్యూట్ సార్, అది ఇది అంటాడు. అతను ప్రమోషన్ ఇస్తాడా? వీడు ఏం పని చెప్పినా చేయలేదు, ప్రమోషన్ రోజు వచ్చి సెల్యూట్ పెడుతున్నాడు. అదే రకంగా జీవితం అంతా మనం దుర్మార్గంగా నడుచుకొని ఆ లాస్ట్ సమయంలో కృష్ణారామ అంటూ శరీరం వదిలిపెట్టాలంటే అంత సామాన్యంగా. చాలా మంది స్వామి పర్వత జన్మ ఏంటో ఎట తెలుస్తుంది మనకు అంటారు. నువ్వు ఏ చైతన్యంతో శరీరాన్ని వదిలిపెడతావో దాన్ని బట్టి తర్వాత జన్మాన్ని గీతలో భగవంతుడు చెప్తూ ఉన్నారు. యం యం వాపి స్మరన్ భావం త్యజంతంతే కలేవరం తం తం ఏవతి కౌంతేయ సదా తద్భావ భావిత. నువ్వు ఏ భావంతో శరీరాన్ని వదిలిపెడతావో దాన్ని బట్టి తరువాత జన్మ అనేది నిర్ణయింపబడుతుంది. మరి ఏ భావంతో శరీరాన్ని వదిలిపెడతావు అనేది నువ్వు జీవితం అంతా ఏ రకంగా జీవించావనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓవర్ నైట్ లో కృష్ణారామాన్ని వదిలిపెట్టడం కాదు. ఎందువల్లంటే ఈ వాసనలంత సామాన్యం కాదు వదిలిపెట్టడం. ఈ యొక్క అనర్థాలన్నింటినీ కూడా వాటిని కౌమారం నుంచి బాల్యం నుంచి ఏం చెప్తారు, మొక్కై వంగనిది మానయ వంగున అంటారు. మొక్కై వంగనిది మానయ వంగున, చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి. ఈ వాసనలు ఎంత బలం అంటే, ఒకసారి ప్రభుపాదులు వారు వాళ్ళ గురువు గారితో బర్మాకి వెళ్ళారంట ప్రచారానికి. ఆయన గురువు గారి కోసం నేతి రొట్టెలు తయారు చేస్తూ ఉన్నారంట. నేతి రొట్టెలు చేస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి, ఏంటి దుర్గంధం అని చెప్పి తలుపు దమాదమా తట్టేసి, ఏంటి దుర్గంధం, ఏంటి దుర్గంధం అన్నారంట. ప్రభుపాదుల వారికి ఆశ్చర్యం వేసింది, నేను నేతి రొట్టెలు కమ్మగా వాసన వస్తుంటే దుర్గంధం అని చెప్పి చెప్తున్నారు వీళ్ళు అని చెప్పి వాళ్ళన్నారంట, ఇటువంటి వంటకాలు ఇక్కడ వండడానికి లేదు, ఆపేసేయండి అన్నారంట. ఆయన ఆపేశారనమాట. తర్వాత ప్రభుపాదుల వారికి నేతి వాసన దుర్గంధం అంటున్నారంటే వీళ్ళ సుగంధం ఏంటో తెలుసుకోవాలా అని చెప్పి ఎంక్వైరీ చేశారంట. బర్మాలో ప్రతి ఇంటి ముందు ఒక మట్టి కుండ ఒకటి ఉంటుందంట. వాళ్ళ ఇంటిలో ఏ చిన్న జీవులు చచ్చిపోయినా కానీ దాంట్లో వేసి మూత పెట్టేస్తారంట. వాళ్ళ ఇంట్లో ఏదైనా విందు జరిగినప్పుడు దాన్ని తెరిచి అది కుళ్ళి ఒక ద్రవంలాగా తయారంటుందంట ఆ పదార్థం అంతా కూడా. దాన్ని వాళ్ళ తినే వంటకాల మీద చల్లుకొని దాన్ని భుజిస్తారంట. అది వాళ్ళ సుగంధం అంట. వాళ్ళ సుగంధం అది కాబట్టి నేతి వంటకం దుర్గంధంగా అనిపించింది అని చెప్పి అప్పుడు ఆయన అనుకున్నారంట. సో ఈ రకంగా మనం ఎన్నో జన్మలుగా ఈ చెడు వాసనలకు అలవాటు పడి ఉన్నాము. వాటి నుంచి మనల్ని మనం విముక్తుల్ని చేసుకోవాలంటే ఆ ఉన్నత రుచిని అలవరుచుకోవాలి. అప్పుడే వీటి నుంచి మనం బయటపడేదానికి అవకాశం ఉందన్నమాట. తర్వాత సుఖదేవ గోస్వామి ఆయన జన్మించిన తర్వాత
తల్లిదండ్రులతో ఏ రకమైనటువంటి బంధనం లేకుండా అరణ్యాల్లోకి నడుచుకుని వెళ్ళిపోతూ ఉన్నారంట. ఆయన మీద ఉన్నటువంటి, కుమారుడి మీద ఉన్నటువంటి బంధనంతో వ్యాసులు వారు వెనకాల అనుసరిస్తూ పోతూ ఉన్నారు. సుఖదేవ గోస్వామి పోతున్నాడు పోతున్నాడు పోతున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక కొలలో కొంతమంది అందమైనటువంటి యువతులు స్నానం చేస్తూ ఉన్నారంట. వాళ్ళ ముందు నుంచి సుఖదేవ గోస్వామి ఒంటి మీద బట్టలు కూడా లేవు, ఆయన నగ్నంగా పోతూ ఉన్నాడు. ఆ స్త్రీలందరూ కూడా అట్టాగే స్నానం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వ్యాసులు వారు వెనకాల అనుసరించి పోతూ ఉన్నారో ఆ స్త్రీలందరూ కూడా ఆ కొలంలో నుంచి బయటకు వచ్చి బట్టలతో శరీరాలు కప్పుకున్నారంట. వ్యాసులు వారు దాటి వెళ్ళిపోయారు, మళ్ళా తిరిగి వచ్చారు. వచ్చి, నేను నిజానికి వృద్ధుల్లాగా ఉన్నాను, నా కుమారుడు యవనంలో ఉన్నాడు, వాడు వెళ్తూ ఉంటే వీళ్ళు శరీరాలు కప్పుకునేదానికి ప్రయత్నం చేయలేదు, మరి నేను వెళ్తూ ఉంటే శరీరాలు కప్పుకునేదానికి ప్రయత్నించారు ఏంటి అని చెప్పి తిరిగి మళ్ళా వచ్చి వాళ్ళని అడిగారు. ముందు వెళ్ళింది నా కుమారుడు, వాడు యవనంలో ఉన్నాడు, వాడు వెళ్తుంటే మీరు శరీరాలు కప్పుకోలేదు, మరి నేను వెళ్తుంటే కప్పుకున్నారేంటి అన్నాను. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆ ముందు వెళ్ళినటువంటి మహాత్ముడు ఎవరో కానీ స్త్రీ పురుష అన్నటువంటి భేదానికి అతీతంగా చైతన్యం ఉంది, ఆయన్ని చూస్తే మాకు వికార భావన కలగలేదు, అందుకని మేము శరీరాలు కప్పుకోలేదు, కానీ మీరు ఆ తేడా చూస్తున్నారు, అందుకని మేము శరీరాలు కప్పుకున్నాం అని చెప్పారు. మేము శరీరాలు కప్పుకున్నామన్న. సో ఈ రకంగా మనిషి ఆ యొక్క బ్రహ్మభూత స్థితిని చేరుకున్నప్పుడు ఈ ప్రాపంచికమైనటువంటి ప్రలోభాలకు చలించడు అతని చైతన్యం. అందువల్ల భగవంతుడు చెప్తున్నారు, మాంఛయో విభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాం సమైపిత్యాయ బ్రహ్మభూయాయ కల్పతే. అనునిత్యం నిశ్చలమైనటువంటి భక్తియుక్త సేవల్లో ఎవరైతే నిమగ్నమవుతారో సగుణాం సమైపిత్యాయ గుణాతీతుడై బ్రహ్మభూయాయ కల్పతే, బ్రహ్మభూత స్థితిని చేరుకుంటాడు. గుణాలకు లోబడినంత వరకు, గుణ అంటే తాళ్ళు, ఆ తాళ్ళతో బంధించినంత వరకు నీకు ఫ్రీడమ్ లేదు. ఆ తాళ్ళు ఎటు కదిలితే, ఇప్పుడు మీరు ఇంతకు ముందు చూసుంటారు తోలు బొమ్మలాట, వాడు తానా అంటే తందాన అంటుంది బొమ్మ, అదే రకంగా ఈ యొక్క తాళ్ళు బంధించినంత వరకు మనకు స్వేచ్ఛ లేదు. ఆ గుణాల నుంచి మనం విముక్తుల్ని కావాలా, విముక్తుల్ని చేసుకోవాలా? మరి ఏ రకంగా గుణాల నుంచి మనల్ని మనం విముక్తుల్ని చేసుకుంటామంటే, ఆ గుణాతీతుడైనటువంటి భగవంతుని యొక్క సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకోవడం ద్వారా, గుణాతీతుడైనటువంటి భగవంతుని యొక్క సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకోవడం ద్వారా అప్పుడే మనం ఈ యొక్క గుణాల నుంచి విముక్తిని పొందేదానికి అవకాశం ఉంది. సో కామ కాంచన ధనం, మనం చూసినట్లయితే కుంభార అని ఒక మహాభక్తుడు ఉంటాడు. ఆయన ఒకరోజు కుండలు చేసుకునేటువంటి వ్యాపారం, కుంభారుడు అతను, కుండలు తయారు చేసి వాటిని కాల్చుతూ ఉంటాడు. ఒక పిల్లి తిరుగుతూ ఉంటుంది ఆ కుండల చుట్టూ. అప్పుడు ఆయన గమనించింది ఏంటి అంటే, పిల్లి కూనల్ని ఆ పచ్చి కుండలో పెట్టుకుని ఉంటే ఈయన చూడకుండా దాన్ని మంటల్లో పెట్టేశాడు, అందుకని ఈ పిల్లి తిరుగుతూ ఉంది చుట్టూ అని చెప్పి తెలుసుకుని ఆ పాండురంగ విట్టలని, స్వామి ఎంత అపచారం జరిగిపోయిందని వేడుకుంటూ ఆ మంటల్ని ఆర్పి ఈ యొక్క పిల్లి కూనలకి ఏమీ కాకూడదని చెప్పి ప్రార్థించి తీస్తాడు. అవేం సరిపో, ఆ పిల్లి కూనల్ని వదిలేసి వ్యాపార భావనలో నేను ఏ రకంగా డబ్బు సంపాదించాలన్నటువంటి ఆతృతలో ఎట్లా వ్యాపారం చేస్తున్నాను, అక్కడ ఒక జీవి ఉందా లేదా అన్నటువంటిది కూడా చూడలేదు, అటువంటిప్పుడు ఈ వ్యాపారమే నేను చేయకూడదు అని చెప్పి ఆ వ్యాపారాన్ని వదిలిపెట్టేసి అరణ్యాల్లోకి వెళ్ళిపోయి ఎండు కట్టెలు ఏరుకొని అవి అమ్ముకొని వాటితో వచ్చినటువంటి దీంతో జీవితం గడుపుతూ ఉన్నాడు అన్నమాట. ఒకరోజు కుంభారుని యొక్క కుమార్తె చంద్రభాగ నదిలో స్నానానికి వెళ్ళింది, తండ్రికి పూజకి ఏదో సహాయం చేయాలని స్నానం చేసి వస్తూ ఉందన్నమాట. నామదేవి యొక్క కుమార్తె అక్కడ బట్టలు ఉతుకుతూ ఆ బట్టల మైల నీళ్లు ఈ మీద పడేటట్టు ఉతికిందనమాట. అప్పుడు ఈమంటుంది, నేను మా తండ్రికి పూజకు నేను ఏదో సేవ చేయడానికి వెళ్తూ ఉంటే ఈ మైల నీళ్లతో నా మీద పోసావు, నన్ను మైల చేసేసావు అని. అప్పుడు ఆమంటుంది నామదేవి కుమార్తె, నువ్వు శూద్రురాలివి, నీకు పెద్ద మైల ఇవన్నీ ఉన్నాయా, పోపో అని. అప్పుడు ఆమె ఏమనింది అంటే, నీవేమి గొప్ప భక్తురాలికి ఒక కుమార్తె అనుకుంటున్నావా, మూఢ భక్తితో భగవత్ సాక్షాత్కారం పొందాడు మీ తండ్రి, అది కూడా ఒక భక్తేనా అని చెప్పి ఆమె దూషిస్తుంది. ఆమె నేరుగా వచ్చి తండ్రి దగ్గర ఏడుస్తుంది, మీది మూఢ భక్తి అంట అని చెప్పి. అప్పుడు నామదేవు, నేను 2 రోజుల కిందట ఆయన కథ చెప్పాను మీకు, ఆయన భగవంతుడు విఠలుడిని ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతూ ఉండేవాడు అనమాట. విఠలుడి దగ్గరికి వెళ్ళి, ఆ కుంభారుడు అంత గొప్ప భక్తుడా స్వామి అని అడిగాడంట. ఆయన గొప్పతనం నేను చెప్పడం ఏంటి నామదేవు, చూపిస్తాను పదా అని చెప్పి రుక్మిణి సమేతంగా పాండురంగ విఠలుడు ఇద్దరు వెళ్ళారనమాట. వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత రుక్మిణితో చెప్పాడు భగవంతుడు, ఆయన కట్టెలు వేరుకుంటూ ఉంటే, రుక్మిణి అతను చూడకుండా నీ చేతికి ఉన్నటువంటి వజ్రాల కంకణాన్ని ఆ కట్టెల మీద విసిరేయన్నాడు. ఆ వజ్రాల కంకణం రుక్మిణీదేవి విసిరేసింది. ఈయన కర్రలు వేరుకుంటూ వచ్చి ఆ కంకణాన్ని చూశాడనమాట. చూసి అరే 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 అరే, నాలో ఎవరో ఆకర్షణను వ్యామోహాన్ని పెంచడం కోసం ఈ బంగారు కంకణాన్ని ఇక్కడ వేశారు, ఈ ప్రదేశంలో నేను ఉండకూడదని చెప్పి ఆ కట్టెలన్నీ అక్కడ విసిరి పారిపోతూ ఉన్నాడు ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి. అప్పుడు పాండురంగ విఠలుడు, చూసావా అతనిలో ఉన్నటువంటి వైరాగ్యం అది అని చెప్పి ఆ కుంభారుని పిలిచి రుక్మిణి సమేతంగా విఠలుడు ఆ కుంభారునికి దర్శనమిచ్చాడు అనమాట. సో ఇది ఆ ఉన్నత రుచి అలవరుచుకున్నటువంటి వ్యక్తిలోనే ఈ వైరాగ్యం అన్నటువంటిది వస్తుంది, కానీ అధమ రుచుల్లో ఉన్నటువంటి వ్యక్తిలో రాదు ఉన్నత రుచిని అలవరుచుకున్నటువంటి వ్యక్తి. అందుకనే వైరాగ్య విద్య నిజభక్తి యోగం, నిజమైనటువంటి భక్తి యోగం ఏంటి అంటే ఆ వైరాగ్యం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. అంటే మీరు అనుకోవద్దు మేమన్నీ వదిలేసి వచ్చేసేయాల స్వామి ఈరోజు అని చెప్పి. యుక్త వైరాగ్యం, మనకున్న దానిని ధర్మం కోసం వినియోగం, సంపాదించవచ్చు ధర్మంగా సంపాదించి దాన్ని మరలా ధర్మం కోసం వినియోగించడం, అధర్మానికి వినియోగించకుండా, దాన్ని యుక్త వైరాగ్యం అన్నారు. యుక్త వైరాగ్యం ధర్మం కోసం వినియోగించడం, అధర్మానికి వినియోగించకుండా. సో చరిత్రలో వైరాగ్యం అంటే చాలా మంది మహానుభావులు ఉన్నారు. నిన్న నేను కురేష అని చెప్పి ఒక భక్తుడి గురించి చెప్తూ ఉన్నాను. ఆ కురేష ఎంత దానపరుడు అంటే గొప్ప ధనికుడు కాంచీపురంలో. సూర్యోదయం అప్పుడు ఆయన దానాలు ఇవ్వడం మొదలుపెట్టేవాడంట, సూర్యాస్తమం వరకు ఎవరు వచ్చి ఏమడిగినా కానీ ఇచ్చేవాడు. వరదరాజస్వామి మందిరంలో లక్ష్మీదేవికి ఈ విషయం తెలిసి అక్కడ కాంచీపూర్ణ అని ఒక మహాభక్తుడున్నాడు. ఆయన ఎంత గొప్ప భక్తుడు అంటే ఆయన ప్రసాదం తిని వదిలిపెడితే వరదరాజస్వామి ఆయన ఎంగిలి ఎట్లుంటుందో రుచి చూడాలా అని చెప్పి ఆ ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళి వరదరాజస్వామి తినేవాడంట. అంత గొప్ప భక్తుడు ఆ కాంచీపూర్ణ. ఆయనతో చెప్పిందంట లక్ష్మీదేవి, ఆ కురేష చాలా గొప్ప దానాలు ఇచ్చేటువంటి వ్యక్తి అంట, నేను అతన్ని చూడ్డానికి ఈరోజు వస్తున్నాను అని చెప్పి చెప్పు అనిందంట. మనం నారాయణుడి కన్నా లక్ష్మీ పూజలు బాగా చేస్తాం. దీపావళి వస్తే లక్ష్మీ పూజ, రోజు లక్ష్మీ పూజ, ఇంట్లో కూడా మంచి ఫోటో ఒకటి పెట్టుకుంటాం అన్నమాట. అన్ని బంగారు నాణ్యాలు పండివే, వెండి కూడా కాదనమాట. కానీ ఆచార్యులు ఏం చెప్తున్నారంటే నారాయణుడి సేవ చేస్తే అప్రయత్నంగా లక్ష్మి అక్కడ ఉంటుంది ఆటోమేటిక్గా. ఆయన పాదాలు వదిలిపెట్టామే ఎక్కడ ఎప్పుడు వెళ్ళదు, ఆటోమేటిక్గా లక్ష్మి అక్కడ ఉంటుంది నారాయణుడి సేవ చేస్తే. ఒక పవిత్ర భక్తుని వాకిట ముంగిట చేతులు తోడ్చి నిలబడాల్సిన పరిస్థితి లక్ష్మీదేవికి ఉందంట. బలిచక్రవర్తి ఆత్మ నివేదనం తను తాను అర్పించేసుకున్నాడు భగవంతునికి. ఆయన యొక్క త్యాగం చూసి భగవంతుడు ఏం చేశాడు, బలిచక్రవర్తి పాతాళ లోకంలో ఆయన యొక్క ద్వారపాలకుడై నిలబడ్డాడు భగవంతుడు, నేను నీకు రక్షణ కల్పిస్తానని చెప్పి. లక్ష్మీదేవి అన్ని దగ్గర వెతుకుతుంది, స్వామి ఎక్కడ స్వామి ఎక్కడ స్వామి ఎక్కడ, ఎక్కడ కనిపించట్లేదు. నిరాశగా వైకుంఠంలో కూర్చొని ఉంటే నారదముని వెళ్ళాడు, అమ్మా తల్లి ఏంటి ఆ రకంగా ఉన్నావు, నువ్వు లేకపోతే అందరూ నిరాశ చెందుతారు, అటువంటి నువ్వు నిరాశగా ఉంటే ఎట్టమ్మా, ఏంటి ఎందుకు ఆ రకంగా కల్ప చెంది ఉన్నావన్నాడు. నా స్వామి ఎక్కడ వెతికినా కనిపించట్లేదు నారద అని. అప్పుడు నారదులు బాగా చెప్తున్నారు, నీ స్వామి ఎక్కడున్నాడు నాకు తెలుసమ్మా, ఎక్కడున్నాడు నాయన అని. పాతాళ లోకంలో బలిచక్రవర్తి పాకిట ముంగిట ద్వారపాలకుడుగా నిలబడి ఉన్నాడు రక్షణ కల్పించడం కోసం. ఒకసారి ఎందుకో ఆచార్యం చెప్తారు చరిత్రలో, రావణ బ్రహ్మ బలిచక్రవర్తితో మొదటి యుద్ధానికి వచ్చాడంట. స్వామివారు నిలబడి ఉన్నారు, నిలబడి ఉంటే ద్వారపాలకుడిగా ఆ ద్వారంలో సుదర్శన చక్రం గర్భం తిరుగుతూ ఉందంట. రావణ బ్రహ్మ వచ్చి ఆ చక్రాన్ని తీసి బయట పెట్టు, పక్కన పెట్టు, నేను వెళ్ళాలా లోపలికి అన్నాడంట. అప్పుడు స్వామి అన్నాడంట, చూస్తున్నావు కదా నేను ముసలోడిని, దాన్ని ఎత్తలేను, నువ్వే ఎత్తి పక్కన పెట్టు అన్నాడంట. ఆ చక్రం దగ్గరికి వెళ్తే అది గర్రం తిరుగుతూ ఉంది, దాన్ని తాకేదానికి కూడా వీలు కావట్లేదు. అప్పుడు ఒక నిమిషం ఆలోచించాడంట, ద్వారపాలకుడుగా ఉన్నాడు, వీడి చక్రమే ఇంత గొప్పగా తిరుగుతూ ఉంది అంటే బలి చక్రవర్తి ఇంకెంత శక్తివంతుడో, యుద్ధం వద్దులే అని చెప్పి వెళ్ళిపోతున్నాడంట. స్వామి పిలిచాడంట, ఏ ఇట్రా అని పిలిచి తన ఎడంకాలతో తంతే లంకలో వచ్చి పడ్డాడంట. తర్వాత మళ్ళా బలి చక్రవర్తితో బంధం ఏర్పడిన తర్వాత సలహాకు వస్తాడంట,
బలి చక్రవర్తి దగ్గరికి. రాముడితో నేను యుద్ధం చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను, నీ సలహా ఏంటి అన్నాడంట. బలి చక్రవర్తి చెప్పాడంట, యుద్ధం మానే అదే నా సలహా అన్నాడంట. ఏదో గొప్ప సలహా ఇస్తారని నేను ఇంత దూరం వస్తే యుద్ధం మానే ఇదే సలహా అంటావేంటయ్యా స్వామి, ఇంకేదైనా చెప్పు అంటే అప్పుడు వీడు ఎంత చెప్పినా వినేటట్టు లేడు అని చెప్పి అక్కడేదో ఒక బంగారు కొండలాగా కనిపించిందంట. నువ్వు ఎట్టాక వచ్చావు, నా సలహా నీకు ఇష్టపడట్లేదు, ఆ కొండ తీసుకెళ్లి నీ లంకలో బాగా అది సువర్ణ నగరం అని చెప్పి చెప్తారు, ఉపయోగించుకో బంగారు అని అన్నాడంట. వీడు వెళ్ళాడు, దాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు, ఎంత ప్రయత్నించినా కానీ అది లేయట్లేదు అనమాట. చెమటలు కక్కుతూ తిరిగి వచ్చి నిలబడ్డాడు. ఈయన చమత్కరిస్తూ బలి చక్రవర్తి అన్నాడంట, ఏంటి అప్పుడే తీసుకెళ్లి పెట్టేసి వచ్చేసే వాళ్ళ లంకలో అన్నాడంట. వీడన్నాడు, ఏంటి పెట్టడం, అసలు నేను ఎత్తలేకుండానే ఉన్నాను దాన్ని అన్నాడంట. అప్పుడు బలి చక్రవర్తి అన్నాడంట, అది ఏంటి బాబు అన్నాడంట, బంగారు కొండ కదా అన్నాడంట. కోరి పిచ్చివాడా, అది హిరణ్యకశిపుని యొక్క ముక్కు పొడక, అంత పెద్దదాన్ని ముక్కు పొడకగా ధరించినటువంటి హిరణ్యకశిపుణ్ణి భగవంతుడు నరసింహావతారంలో నల్లిని నలిపినట్టు నలిపేశాడు, ఇంకా ఆ దేవదేవుడితో నీకు యుద్ధం ఏంటరా పిచ్చివాడా అని చెప్పి బిగ్గరగా నవ్వాడంట బలి చక్రవర్తి. వీడు చెవుడు తూట్టు పడిపోతూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడంట. సో ఆ బలి చక్రవర్తి వాకిట ముంగిట నిలబడున్నాడమ్మా, మరి నా స్వామి నేనెట పొందాలా అని చెప్పి లక్ష్మీదేవి అడిగితే బలి చక్రవర్తి దానములు ఇవ్వడంలో దిట్ట, రోజు దానాలు ఇస్తుంటాడు, నువ్వు వెళ్ళి దానం అడుగు, ఏం కావాలా నీకేం కావాలంటే అది ఇస్తానంటాడు, అప్పుడు నీ భర్తను నీ స్వామిని అడగవమ్మా అన్నాడంట. ఈ వెళ్ళి నిలబడుకునింది లైన్లో, ఎవరన్నా వస్తే వాళ్ళ వెనకాల వెళ్ళి నిలబడేదంట వాళ్ళని ముందు పంపించి. బలి చక్రవర్తి గమనిస్తున్నాడు, ఈమెవరు నాయన, భూదేవి కన్నా సహనం ఉంది ఈమెలో, అందరినీ ముందు పంపించి చివరిగా వస్తుంది, కానీ ఆమె యొక్క అప్లికేషన్ పెద్దది, అందుకోసం అందరినీ ముందు పంపిస్తుంది అనమాట. సో అందరూ వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవి వచ్చింది, ఏం కావాలమ్మా అన్నాడు. నా భర్త కావాలి నాయన నాక. అప్పుడు బలి చక్రవర్తి అన్నాడంట, ఎక్కడున్నా కానీ నేను తెచ్చిస్తానమ్మా అన్నాడంట. మాట తప్పవు కదా నాయన అని అవునన్నప్పుడు ఆమె రూపాన్ని చూపించింది, నీ వాకిట ముంగిట నిలబడినటువంటి ఆ శ్రీమన్నారాయణుడే నా భర్త, ఆయన నాకు కావాలా అని. తల్లి, ఆ స్వామి లేకుండా నేను జీవించలేనే అన్నాడు. అప్పుడు భగవంతుడు అన్నాడు, నాయన నువ్వేం కలత చెందద్దు, నేను లక్ష్మీతో వెళ్ళి వైకుంఠంలోనూ ఉంటాను, నీ ద్వారం దగ్గర కూడా ఉంటాను అని చెప్పి అనుగ్రహించాడంట. అంటే ఒక భగవద్భక్తుని వాకిట ముంగిట సాక్షాత్తు లక్ష్మీదేవి చేతులు దాచి నిలబడాల్సిన పరిస్థితి, ఆ భగవద్భక్తుని యొక్క స్థాయి ఎంత గొప్పదో మీరు ఊహించుకోండి. ఈ చతుర్కుమారులను శపించినప్పుడు జయ విజయలు శపించినప్పుడు చతుర్కుమారులు భగవంతుడు వచ్చి ఏం చెప్తున్నాడంటే, అరే జయ విజయులారా, భక్తుని యొక్క స్థానం తెలియక వాళ్ళని మీరు లోపలికి అనుమతించలేదు, నా భక్తుల యొక్క పాదధూళి నేను నెత్తిన చల్లాలని చెప్పి అనుకుంటాను, ఎందువల్ల అంటే నా నెత్తిన చల్లుకోవడం వల్ల సృష్టి అంతా పవిత్రమవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో నా భక్తుల పాదధూళి నేను నెత్తిన చల్లాలనుకుంటాను, అటువంటి విషయం తెలియక వాళ్ళను నువ్వు వారించారే అని చెప్పి అంటున్నాడు భగవంతుడు. వారిని వారించారే, నారదమును అడుగుతూ ఉన్నాడు, స్వామి భక్తులు ఎంతో మంది ఉన్నారు, పరమోత్కృష్టమైన భక్తులు ఎవరయ్యా అన్నాడు. అప్పుడు నారదమని చెప్పాడు, నారదమని అడిగితే స్వామి చెప్తున్నారనమాట, నారదా భక్తులు పరమోత్కృష్టమైన వారు ఎవరో తర్వాత నీకు చెప్తాను, నాకు చాలా తలనొప్పిగా ఉంది, ఎంతో మంది బ్రాహ్మణులు పండితులు యోగులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పాదధూళి తెచ్చి నా తలకు రాసినట్లయితే నా తలనొప్పి పోతుంది, పోయి తీసుకురావయ్యా అన్నాడు. బ్రాహ్మణుడు వెళ్ళాడు, ఈ నారదులు వారు బ్రాహ్మణుల వారి దగ్గరికి వెళ్ళారు, ఆ బ్రాహ్మణులందరూ కూడా వేదాలు ఉపనిషత్తులు అన్ని పఠిస్తూ ఉన్నారు, నారదులు వారు వెళ్ళి మీ పరమగమ్యం ఎవరో ఆ దేవదేవుడికి తలనొప్పిగా ఉంది, మీ పాదధూళి ఇచ్చినట్లయితే ఆయన తలనొప్పి పోతుందంట అన్నారు. వాళ్ళు అన్నారు, నట్కట్ నారద, మా కొంపలు ముంచడానికి వచ్చావయ్యా, మా పాదధూళి భగవంతుని ముఖారవిందానికి రాస్తే నరకానికి పోతావు, అటువంటిది మా పాదధూళి ఇమ్మంటావా, పోవయ్యా అన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఎవరు ససేమిరా ఒప్పుకోవట్లేదు, కృష్ణుడి దగ్గరికి నిరాశగా, స్వామి మీ తలనొప్పి తీరే మార్గం ఉన్నట్టు లేదన్నాడు. అప్పుడు నారదమంతో స్వామి అంటున్నాడు, ఆ వృందావనంలో ఉన్నటువంటి గోపికలు పిచ్చివాళ్ళని చెప్పి అంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చెయ్యి అన్నాడు. అక్కడికి వెళ్ళాడు నారదముని, గోపికలు కనిపించిన సకల చరాచర జీవుల్ని కూడా కృష్ణ కృష్ణ కృష్ణ, మా కృష్ణుడు ఎక్కడ, కృష్ణుడు ఎక్కడ, కృష్ణుడు ఎక్కడ, అందరినీ ఆ కృష్ణుని యొక్క రాత్రి పగలు నిద్రాహారాలు మానేసి వాళ్ళు ఆ కృష్ణ 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 అంటూ ఉన్నారు. అమ్మా ఎవరి కోసమైతే మీరు జపిస్తున్నారో తపిస్తున్నారో ఆ దేవదేవునికి తలనొప్పిగా ఉంది, మీ పాదధూళి ఇచ్చినట్లయితే ఆయన ముఖారవిందానికి రాసినట్లయితే ఆయన తలనొప్పి పోతుందంట, ఇవ్వండి అమ్మా అన్నారు. పాదధూళి ఎవరు ఇవ్వబోతున్నారు, చేతులతో దోసటితో తీసి ఇవ్వబోతున్నారు. అప్పుడు నారదుల వారు అంటున్నారు, ఆగండి ఆగండి, అందుకే మిమ్మల్ని పిచ్చి గోపికలు అన్నారు, ఊరికనే కాదు. గొప్ప గొప్ప పండితులు ధూళి ఇవ్వడానికి తిరస్కరించారు, భగవంతునికి వాళ్ళ పాదధూళి ఇస్తే నరకానికి వెళ్తారన్నటువంటి ఉద్దేశంతో మీరేమో తీసుకోండి అని ఇచ్చేస్తున్నారు, పిచ్చి గోపికలారాన్న. అప్పుడు ఆ గోపికలు ఏమంటున్నారంటే, నారద దయచేసి ఆలస్యం చేయొద్దు, మేము నరకానికి వెళ్తామా స్వర్గానికి వెళ్తామా అన్నటువంటిది ముఖ్య విషయం కాదు ఇక్కడ. ఇక్కడ విశేషం ఏంటి అంటే, స్వామి తలనొప్పి తీరితే చాలు మేము నరకానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, ఆలస్యం చేయకుండా తీసుకోండి పాదధూళి అన్నారు. ఎప్పుడైతే ఆ రకంగా ఆ పాదధూళిని వాళ్ళు ఇచ్చారో, నారదమని ఏం చేశాడు, ఆ ధూళి తీసి నెత్తిని వేసుకున్నాడు. అయినా ఆయనకు తలనొప్పి ఏంటి, పాదధూళి రాయడం ఏంటి, నా బుర్రలో ఉన్నటువంటి చెత్త తొలగించడానికి ఆయన ఇక్కడికి పంపించాడు నన్ను అని చెప్పి ఆ గోపికల యొక్క పాదధూళి తీసుకుని నెత్తిని వేసుకున్నాడు, నేను పవిత్రుణ్ణి కావాలా అని చెప్పి. సో ఈ రకంగా పవిత్ర భక్తి అన్నటువంటి, కృష్ణ అంటే సర్వాకర్షణీయుడు, సృష్టిని ఆకర్షించేటువంటి వాడు, ఆ పవిత్ర భక్తి అన్నటువంటిది ఆ కృష్ణుణ్ణి ఆకర్షిస్తుంది, ఆ కృష్ణుణ్ణి ఆకర్షిస్తుంది. ఎప్పుడైతే ఆ భక్తి మనలో ఉంటుందో, ఆ భక్తి మనలో ఉంటుందో, భగవంతుడు ఆటోమేటిక్గా మన వెనకాల ఆయన తిరుగుతాడు. ఉదాహరణకి సనాతన గోస్వామి వృందావనంలో ఆయన స్వప్నంలోకి స్వామి వచ్చి, నేను పలాం దగ్గర ఉన్నాను, నీ దగ్గర ఉండాలనుకుంటున్నాను, నీ దగ్గర నా నన్ను ఉంచుకో అన్నాడు. సనాతన గోస్వామి అంటున్నాడు, స్వామి నిన్ను చూసుకునే స్తోమత నాకు లేదు, దయచేసి నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఉండు అన్నాడు. ఒకరోజు నిద్రలేసేసరికి ఆయన వాకిట ముంగడ మదన మోహన విగ్రహం వచ్చి నిలబడి ఉన్నాడు, స్వామి నేనే వచ్చేసాను, నువ్వు నన్ను తెచ్చుకోవట్లేదు కాబట్టి అన్నాడు. అప్పుడు సనాతన గోస్వామి అంటున్నాడు, రానైతే వచ్చారు, నా స్తోమతకు తగ్గట్టుగా మిమ్మల్ని చూసుకుంటాను, ఎక్కువ డిమాండ్స్ ఉండకూడదు అన్నాడు. అట్టాగేనయ్యా అన్నాడు భగవంతుడు. ఒకరోజు ఈయన భిక్షాటనకి వెళ్ళి మధుకరి ఇంటింటికి భిక్షకు వెళ్ళి రెండు రొట్టెలు తీసుకుని వచ్చాడు, ఒక రొట్టె స్వామికి ఇచ్చి ఒక రొట్టె ఆయన తింటూ ఉన్నాడనమాట. అప్పుడు స్వామి అన్నాడు, సనాతన దీంట్లో కొంచెం ఉప్పు తక్కువ ఉంది, కొంచెం ఉప్పు పెడతావా అన్నాడు. చూడండి, నేను మొదటే చెప్పానా, ఈరోజు ఉప్పు అడుగుతున్నావు, రేపు కారం అడుగుతావు, ఎల్లుండి తీపి అడుగుతావు, ఓ పోయ్యా నువ్వు నా దగ్గరకు వద్దు, నేనేదో బీద భిక్షువుని అని చెప్పి స్వామిని తరిమేస్తున్నాడు. అరే ఉప్పు అడిగిన దానికే అంత బాధపడతావు ఏంటి, ఇంకేం అడగనులే, నీతోనే ఉంటానన్నాడు. ఏం చూసి ఉంటానంటున్నాడు, ఆ పవిత్రమైనటువంటి హృదయం చూసి ఉంటానంటున్నాడు భగవంతుడు. సంధికి వెళ్ళాడు, దుర్యోధనుడు సార్వభౌముడు విందుకు పిలిచాడు, కానీ భగవంతుడు ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడు, విదురుని ఇంటికి వెళ్ళాడు. విదురుడు భగవంతుని యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని చూస్తూ తన్మయత్వం చెంది పండును వలచి పండును పారవేసి భగవంతునికి తొక్కునిచ్చాడు. కానీ హే నువ్వు నాకు తొక్కిచ్చావేంటి అని చెప్పి అనలేదు, ఆనందంగా దాన్ని స్వీకరించాడు. భక్తి రసామృతం మిళితమైంది దాంట్లో, ఆనందంగా దాన్ని సేవించాడు. శబరి ఎంగిలి పండ్లను భగవంతునికి ఇస్తూ ఉంటే లక్ష్మణ స్వామి అన్నాడు, ఏం నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా. రాములు వారు అన్నాడు, లక్ష్మణ నువ్వు ఆగన్నాడు, ఆ ఎంగిలిలో ఉన్నటువంటిది ఎంగిలి కాదు, భక్తి రసామృతం మిళితమైంది, నన్ను ఆరగించని అన్నాడు, నన్ను ఆరగించని అన్నాడు. భగవంతుడు స్త్రీయా పురుషుడా ధనికుడా బీదవాడా ఇవన్నీ చూడడు, నీలో పవిత్రత ఉందా అదే చూస్తాడు భగవంతుడు. నీలో పవిత్రత ఉందా అదే చూస్తాడు. ఆ పవిత్ర వస్తే తెలిస్తే పలుకుతాడు, పరిగెత్తమంటే పరిగెత్తాడు, ఏమైనా చేస్తాడు. రామానుజాచార్యుల వారు మేలుకోటిలో చిలువ నారాయణ సేవలో కైంకర్యమై ఉన్నారు. ఒకరోజు రాత్రి స్వప్నంలో స్వామివారు వచ్చి, మూల విరాట్కు అన్నీ బాగా సేవలు చేస్తున్నావు రామానుజ, కానీ నాకు ఉత్సవాలు జరగట్లేదే, నా ఉత్సవమూర్తి రామప్రియ విగ్రహం ఢిల్లీ బాద్షా దగ్గర ఉంది, వెళ్ళి తీసుకురా అన్నారు. రామాంజలి వారు అక్కడికి వెళ్ళారు. ఆ బాద్షా రామాంజలి వారిని చూసి, ఆజానుబాహుడు దైదీప్యమానంగా వెలిగిపోతున్నారు రామాంజలి వారు, ఆయన యొక్క దివ్యమంగళ దర్శనం చేసి స్వామి దేన్ని ఆశించి వచ్చారన్నాడు. భగవంతుని యొక్క ఉత్సవమూర్తిని తీసుకువెళ్ళడానికి వచ్చానన్నాడు. ఆయన చెప్పాడు, నేను దండయాత్రలు చేసి చాలా విగ్రహాలు తెచ్చాను, ఆ విగ్రహాల్లో ఏదో మీరు చూసి తీసుకుని వెళ్ళండి అన్న. ఆయన స్టోర్ రూమ్లోకి వెళ్తే చాలా విగ్రహాలు ఉన్నాయి, కానీ ఈ రామప్రియ విగ్రహం లేదు. రామప్రియ అని పేరెందుకు వచ్చిందంటే ఆ విగ్రహానికి శ్రీరామచంద్రుల వారు ప్రియంగా సేవిస్తూ ఉన్నటువంటి విగ్రహం అంట, అందువల్ల రామప్రియ అని పేరు వచ్చింది ఆ విగ్రహానికి. ఆ విగ్రహం లేదన్నాడు. నా కుమార్తె బీబీ నాంచారి కొన్ని విగ్రహాలతో ఆడుకుంటూ ఉంటుంది, వాటిల్లో ఏమన్నా మీ విగ్రహం ఉందేమో, చూస్తూ రండి స్వామి అని అంతఃపురం లోపలికి తీసుకుని వెళ్ళారు. బీబీ నాంచారి ఆ విగ్రహంతో ఆడుతూ ఉంది, అమ్మా ఆచార్యులు వారు వచ్చారు, ఈ విగ్రహం కావాలంట. బీబీ నాంచారి గట్టిగా విగ్రహాన్ని పట్టుకుంది, నేను ఈ విగ్రహం లేకుండా జీవించలేనన్న. ఇప్పుడు బాద్షా గారు ఇరకాటంలో పడిపోయారు, ఈయనకేమో మాటిచ్చారు, కుమార్తె ఆ విగ్రహం లేకుండా నేను జీవించలేనంటూ ఉంది, ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. అప్పుడు ఆయన చమత్కారంగా ఏమన్నారంటే, విగ్రహాన్ని మీరు పిలవండి, వస్తే తీసుకువెళ్ళండి అన్నాడు. అప్పుడు రామాంజులు వారు ఆసనం మీద ఎట్లా కూర్చున్నారంట, తొడదట్టి వాడా సెల్వ పిల్లయ్య వాడా అన్నాడంట. స్వామివారు గెంతుకుంటా వచ్చి తొడల మీద కూర్చున్నారంట. పిలవమన్నారు, వస్తే తీసుకువెళ్ళమన్నారు. పిలిచాను, స్వామి వచ్చారు, తీసుకుని వెళ్తున్నాను. పిలిచారు, వచ్చారు, తీసుకెళ్తున్నాను. మనలో విశ్వాసం, మనలో పవిత్రత. ఇంకొక ఆయన మహాభక్తుడు పుణ్యతీర్థాలు సందర్శిస్తూ ఉంటే ఒక ముసలాయన పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉన్నారంట. ఆ ముసలాయనకి ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు అని చెప్పి ఈయన సహాయం చేస్తున్నాడంట. బృందావనానికి వెళ్ళిన తర్వాత గోపాలుని యొక్క మందిరంలోకి వెళ్ళిన తర్వాత ఆ వృద్ధుడు ఎంతో సంతృష్టుడై, నువ్వు నాకెంతో సేవ చేశావు, నా కుమారులు కూడా నాతో రాలేదు సేవ చేయడానికి, దానికి ప్రతిగా నా కుమార్తెను నీకు ఇచ్చి వివాహం చేయాలని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను అని చెప్పి చెప్పాడంట. అప్పుడు ఈ యువకుడు చెప్పాడు, అనవసరంగా ఎందుకండి, మీరు చాలా ధనికులు, నేను దరిద్రుణ్ణి, మీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేస్తానని మాటిస్తున్నారు అన్నాడు. లేదు నాయన, నిజంగా ఇస్తాను నేను నా కుమార్తెను, అంటే ఈ గోపాలుని యొక్క సాక్షిగా చెప్తున్నాను నాయన, నా కుమార్తెను నీకు ఇస్తాను అన్నాడంట. తిరిగి వెళ్ళిపోయారు. ఈయన ఇంటికి ఈయన వెళ్ళాడు, ఆ వృద్ధుడు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఈ యువకునికి వివాహ వయస్సు వచ్చేసరికి అందరూ ఒక అమ్మాయిని వెతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ యువకుడు చెప్పాడు, ఒక వృద్ధుడు ఆల్రెడీ వాళ్ళ కుమార్తెను నాకు ఇస్తానన్నాడు, కొత్తగా అమ్మాయిని వెతకడం ఏంటి, ఆయన్నే వెళ్ళి అడుగుతానన్నాడు. వెళ్ళి ఆయన అడిగితే ఆయన వెళ్ళి ఆనందంగా తన పిల్లలకి చెప్తే పిల్లలు అన్నారు, అటువంటి దరిద్రుడికి మన కుమార్తెని ఇస్తామని ఒప్పుకున్నారా మీరు, అదే కానీ జరిగితే మీరన్నా ఇంట్లో ఉండాలా, మేమన్నా ఉండాలా అన్నారు. ఈయన బయటకు వచ్చి మాట మార్చేశాడు, ఒరే దరిద్రుడా, నేను ఎప్పుడు చెప్పాను నీకన్నాడు, ఇదేంటయ్యా, గోపాలుడే సాక్ష్యం అన్నారు కదా అన్నారు. పెద్ద మనుషులు నలుగురు చేరారు, నిజంగా గోపాలుడే సాక్షి అయితే ఆయన వచ్చి చెప్తే మేము దగ్గరుండి పెళ్లి చేపిస్తామన్నారు. సరేనని చెప్పి ఈయన, నేను ఆ గోపాలుడిని పిలుచుకొస్తానన్నాడు. అందరు నవ్వారు, గోపాలుడు వస్తాడంట సాక్ష్యం చెప్పడానికి. నేరుగా బృందావనానికి వెళ్ళాడు. స్వామి, నీ ముందే కదా చెప్పాడు వాళ్ళ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేస్తానని, ఈరోజు మాట తప్పాడు, మీరు వచ్చి సాక్ష్యం చెప్పాలా అన్నాడు. అప్పుడు స్వామి వారు చమత్కారంగా అన్నారంట, అరే నాయన, నా ముందు చెప్పింది సత్యమే, కానీ నేను విగ్రహ రూపంలో ఉన్నాను కదా, నేను ఎట్లా రాగలను నీతోటి అన్నాడంట. అప్పుడు ఈ భక్తుడు అన్నాడంట, విగ్రహం మాట్లాడంగా లేనిది, నడవడం పెద్ద కష్టం కాదు, రండి స్వామి అన్నాడంట. విగ్రహం మాట్లాడంగా లేనిది, నడవడం పెద్ద కష్టం కాదు, రండి స్వామి అన్నాడు. బేష్ పద, నువ్వు వెనకాల వస్తానన్నాడంట. ఆ ఊరు పూరి జగన్నాథం దగ్గర సాక్షి గోపాల్ బృందావనం నుంచి స్వామి నడుచుకుంటూ వచ్చి సాక్ష్యం చెప్పి ఆ యొక్క భక్తుని యొక్క వివాహం చేశాడనమాట. సో ఈ రకంగా ఆ భక్తులు ఆ పవిత్రత అన్నటువంటిది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా భగవంతుడు ప్రతిస్పందిస్తాడు అనమాట. మనం చూసినట్లయితే చరిత్రలో ఆ యొక్క విశ్వాసం అన్నటువంటిది మనలో ఏ రకంగా పెరుగుతుంది అంటే, గీతలో భగవంతుడు చెప్తున్నాడు, జన్మ కర్మ చమే దివ్యం ఏవమ్యో వేతి తత్వత తత్వాదేహం పునర్జన్మ నైతి మాం వేతి సో అర్జున. ఎవరైతే ఆ భగవంతుని యొక్క జన్మ, ఆయన యొక్క కర్మలు దివ్యమని తెలుసుకుంటారో, పునర్జన్మ నైతి, వాళ్ళకి పునర్జన్మ లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క గొప్పతనం మనం తెలుసుకుంటే అతన్ని గౌరవిస్తాం, సేవిస్తాం. అదే రకంగా భగవంతుని యొక్క జన్మ మనలాగా నవమాసాలు తల్లి గర్భంలో నానా బాధలు పడి ఆయన జన్మించలేదు. శంఖుచక్ర కథా పద్మాలతోటి భగవంతుడు పుట్టినప్పుడే వాటితోటి పుట్టాడు అనమాట. భాగవతం మీరు చదివితే అర్థమవుతుంది. తర్వాత ఆయన చేసిన కర్మలు సామాన్యులు ఎవ్వరూ కూడా అనుకరించలేరు, ఇమిటేట్ చేయలేరు అనమాట. దివ్యమై భౌతికానికి అతీతమైనటువంటి కర్మలను భగవంతుడు చేశాడు, ఎవరు చేయలేరు భగవంతుడు చేసినటువంటి కర్మలను. పుట్టిన తక్షణమే పూతన అన్నటువంటి రాక్షసుని సంహరించాడు. 7 సంవత్సరాల వయసులో గిరి గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేల మీద ఎత్తి నిలబెట్టాడు. ఆయన లీలలన్నీ కూడా దివ్యమైనటువంటి లీలలు, ఎంతో మాధుర్యంతో నిండినటువంటి లీలలు. ఆ యొక్క లీలలను ఎవరైతే అధ్యయనం చేస్తారో, జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేతి తత్వత తత్వాదేహం పునర్జన్మ నైతి మాం ఏతి సో అర్చన. మనం ఎప్పుడైతే ఆయన లీలల్ని వింటామో మనలో ప్యూరిఫికేషన్, పవిత్రత అన్నటువంటిది చేకూరుతుంది. ఆ భగవంతుని పట్ల విశ్వాసం అన్నటువంటిది పెరుగుతుంది. ఆ భగవంతుని యొక్క లీలల్లో అన్ని రసాలు ఉన్నాయి. మనం ఏదో మిస్ అవుతామని చెప్పి అనుకునే దానికి ఏం లేదనమాట. ఆయనలో బీభత్స రసం ఉంది, యుద్ధం చేస్తున్నాడు, దుష్ట సంహారం చేస్తున్నాడు, జ్ఞానం ఉంది,
చమత్కారం ఉంది, మాధుర్యం ఉంది, అన్ని రసాలు నవరసాలు నిండినటువంటి లీలలు భగవంతునివి. వాటిల్లో ప్రత్యేకించి బాల్య లీలలు ఎంతో మధురమైనటువంటివి.
ఒక గోపిక తన పిల్లవాడిని పాలు తాగించి నిద్రలోనికి పోనించిందంట. పోనించి వంటగదిలోకి పోయింది వంట చేసుకునేదానికి. కానీ వెన్నకుండ ఎక్కడుంది? వంటగదిలోనే ఉంది. మరి దాన్ని అపహరించాలా అంటే ఆ గోపికను వంటగదిలో నుంచి మళ్ళా రప్పించాలన్నమాట. కృష్ణుడు మెల్లిగా పిల్లిలాగా లోపలికి వెళ్ళాడనమాట. వెళ్ళి ఆ నిద్రించేటువంటి పిల్లవాడికి గట్టిగా తొడబెల్లం పెట్టాడంట. వాడు కెవ్వున ఏడుస్తూ ఉంటే రుమాలు తీసుకుని మూతికి మీసంలాగా పెట్టుకుని వాడి ముఖం దగ్గరికి వెళ్ళి అరిచాడంట. వాడు ఇంకా గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటే తల్లి పరిగెట్టుకుంటూ వచ్చిందనమాట. ఇప్పుడే నా పిల్లవాడిని నిద్రలోకి పంపించాను, ఎవడబ్బా దుర్మార్గుడు వచ్చి ఏడిపిస్తున్నాడు అని చెప్పి అదే అదనగా భావించి గోపాలుడు, బలరాముడు, కృష్ణుడు ఆ వంటగదిలోకి పోయి నలుగురి మీద ఇద్దరు, ఇద్దరి మీద కృష్ణుడు పైకి ఎత్తికి ఆ ఉట్టికి రంధ్రం కొట్టి దోచుడుతో ఆ వెన్న తాగుతూ ఉంటే ఆయన చేతుల్లో నుంచి వెన్న కారుతూ ఉంటే కింద గోపాలుడు తాగుతున్నారంట. వాళ్ళ చేతుల్లో నుంచి కారుతూ ఉంటే కోతులు తాగుతూ ఉన్నాయంట. అప్పుడు నా పిల్లవాడు తొడలు కందిపోయేటట్టుగా తొడబెల్లం పెట్టాడంటే వాడు కృష్ణ కన్నయ్య అయి ఉంటాడని చెప్పి పరిగెట్టుకుంటూ అక్కడికి వచ్చేసరికి రివ్వును దూకి పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నారనమాట. నేరుగా యశోదమ్మ దగ్గరికి వెళ్తే ఆమె వెనకాల కొంగు చాటను దాక్కుని మూతి శుభ్రంగా తుడుచుకొని, ఒకరోజు మూతి తుడుచుకోవడం మర్చిపోయేవాడంట. అప్పుడు చూడు వాడు వెన్న తిన్నాడో లేదో సాక్ష్యం వాడి మూతే, వెన్నంతా మూతికి ఉంది అంటే అప్పుడు కృష్ణుడు అనేవాడంట, అమ్మా నీ ముందు నన్ను దోషిగా నిలబెట్టడానికి బలవంతంగా వాళ్ళు నన్ను పట్టుకుని మూతికి వెన్న రాసి మరీ తరిమారే అని చెప్పేవాడంట. తర్వాత మూతి తుడుచుకొని ఆ వెనకాల నిలబడుకుంటే ఆ గోపికలు వచ్చి, ఏమ్మా మీ ఇంట్లో వెన్న మీగడా లేదా, నందరాజు యొక్క భార్య వంటారే, యశోదారాణి వంటారే, మరి నీకేమన్నా కరువు అయ్యిందా, మా ఇళ్ళకి వస్తాడేంటి దొంగతనానికి, ఫిర్యాదు ఇచ్చేవాళ్ళు. కానీ ఆ గోపికలు ఎప్పుడు కూడా వెన్న చిలికేటప్పుడే అనుకునేవాళ్ళంట, కృష్ణ కన్నయ్య మా ఇంటికి వచ్చి వెన్న దొంగతనం చేస్తే బాగుండు, ఆ అదృష్టం మాకు కలిగితే బాగుండు ఈరోజు అని చెప్పి అనుకుంటూ వెన్న చిలికేవాళ్ళంట వాళ్ళు. అప్పుడు యశోదమ్మ అడుగుతూ ఉందంట, మయ్యా యశోదమ్మ అడుగుతూ ఉందట, కన్నయ్య నువ్వు నిజంగా వాళ్ళ ఇంట్లో వెన్న దొంగతనం చేసావా తిన్నావా అన్న. అప్పుడు కృష్ణుడు బ్రజభాషలో చెప్తున్నాడంట, మయ్యా మైనహీ కాయ, మయ్యా మైనహీ కాయ అంటే అమ్మా నేను తినలేదు అని. ఆ గోపికలకు ఏమనిపిస్తూ ఉంది అంటే, మయ్యా మైనేహీ కాయ నేనే తిన్నాను అని అనిపిస్తుంది. ఆ గోపికలు అంటున్నారంట, చూసావా వాడు నోటితో చెప్తున్నాడు, వాడే తిన్నాడని చెప్పి చెప్తున్నాడు, విను విను అంటే, ఏమే నాకేమన్నా చెవుడు వచ్చిందా, వాడు నేను తినలేదు అని చెప్పి చెప్తుంటే ఎందుకే వాడి మీద కొండెమలు చెప్తారు, నన్న ఇంకొకసారి చెప్పు అంటే. అప్పుడు కృష్ణుడు మయ్యా మైనహీ కాయ అన్న. అప్పుడు యశోదమ్మ వాళ్ళ వంక తిరిగేసరికి, మయ్యా మైనేహి కాయ ఏంటంట అంటున్నారు. అప్పుడు గోపికలు అంటున్నారంట, చూడు ఇట్లాగా కొండెములు చెప్తే కాదు, మీరు వెళ్ళి వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోండి అని. ఒకరోజు ఉపనందుని భార్య ఏం చేసింది అంటే ఒక పెద్ద వల ఒకటి పన్ని కృష్ణుని పట్టేసి గోని సంచులో కట్టేసి తీసుకుని వచ్చిందంట. చూసావా ఈరోజు రెడ్ హ్యాండెడ్ గా తెస్తే వాడిని శిక్షిస్తానన్నావు కదా తీసుకొచ్చానని చెప్పిందన్న. ఎవరే గోని సంచులో? ఇంకెవరు, ప్రబుద్ధుడు మీ కుమారుడే అని చెప్పి గోని సంచి తెరిచిందంట. తెరిస్తే కృష్ణుడు లేడు, ఆమె యొక్క కుమారుడు ఉన్నాడనమాట. అమ్మా ఏంటే నన్ను ఈ రకంగా బంధించావన్నాడంట. అప్పుడు యశోదమ్మ అంటుందంట, ఎవరినే దండించాల్సింది, నీ కుమారుడా నా కుమారుడా అంటే, వీడెప్పుడు వచ్చాడు ఈ సంచిలోకి అని చెప్పి, ఒరే నీకేమన్నా బుద్ధి ఉందా అంటూ సంకలం వేసుకుని పోతూ ఉందంట. సగం దూరం వెళ్ళిన తర్వాత పొట్ట గీరాడంట. గీరితే అప్పుడు తెరిచి మళ్ళా చూస్తే మళ్ళా కృష్ణుడు ఉన్నాడంట. మళ్ళా నువ్వు ఎప్పుడు వచ్చావు అనిందంట. చూడు పంతానికి పోతే మనతో కాదు, ఇప్పుడు బలవంతంగా పట్టుకున్నావు, నీ కుమారుల్లాగా కనిపించాను, నెక్స్ట్ టైం నన్ను పట్టుకుంటే మీ ఆయనలాగా కనిపిస్తానని చెప్పి పారిపోయాడు. ఇంకోసారి పట్టుకుంటే మీ ఆయనలాగా కనిపిస్తానని పారిపోయాడు. ఇంకోసారి కృష్ణుని పట్టుకోబోవడానికి ఒక గోపిక వచ్చినప్పుడు వెన్నకుండ దగ్గర పట్టుకొని దాంట్లో వెన్న తీసి తినబోతున్నాడంట. కృష్ణుడు వచ్చి గోపిక చెవు గట్టిగా పట్టుకునిందంట. ఏం చేస్తున్నావు నువ్వు నేను? కృష్ణుడు అమాయకంగా, ఒక గోవు తోడ తప్పిపోయింది, దాన్ని వెతుకుతూ వచ్చాను అన్నాడు. వెతుకుతూ వస్తే ఇక్కడేం చేస్తున్నావు అన్నాడు అని అందంట గోపిక. ఈ కుండలో ఏమన్నా దాక్కుందేమో అని చెప్పి వెతుకుతూ ఉన్నాను చెప్పాడు. ఆ సమాధానానికి ఆమెకి బుర్ర పనిచేయలేదు, చేయొదలేసింది, టక్కని రివ్వ నెగుతూ వెళ్ళిపోయాడు.
తర్వాత నిన్న నేను చెప్పాను ఇంకొకటి, ఆ కృష్ణుడు లోపలికి వచ్చేటప్పుడు కృష్ణుని పట్టుకోవాలని చెప్పి తలుపులకి గంటలు కట్టారంట. కృష్ణుడు గంటలు మోగితే వచ్చి పట్టుకోవచ్చు అని చెప్పి లోపల కృష్ణుడు ఉపయోగించేటువంటి చక్ర రోలుకి గంటలు కట్టారంట, ఆ గంటలు మోగితే వచ్చి పట్టుకోవచ్చు అని చెప్పి. ఉట్టికి గంటలు కట్టారంట, ఆ గంటలు మోగితే వచ్చి పట్టుకోవచ్చు అని చెప్పి కృష్ణుడు బలరామ సమేతంగా వచ్చి చూసి అంటున్నాడంట, పిచ్చి గోపికల్లారా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుండను నా అనుజ్ఞ లేకపోతే గడ్డి పూచ కూడా కదలదు, అటువంటిది గంటలు మొరుగుతాయి అనుకుంటున్నారా, గంటల్లారా మోగద్దు అన్నాడంట. తలుపు తెరిచాడు, గంటలు మోగలేదు. ఆ చక్కెరోళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు, గంటలు మోగలేదు. ఆ ఉట్టిని దించి ఆ వెన్ననంతా కూడా గోపాలుడికి పంచుతూ ఉన్నాడు, గంటలు మోగలేదు. కానీ ఒక గోపాలుడు, స్వామివారు మనకు తినిపిస్తూ ఉన్నారు, ఆయన తినట్లేదు. భగవంతుడు ఏంటి అంటే గోలోక బృందావనంలో వైకుంఠంలో కూడా భగవంతుడు సేవలు తీసుకునేదానికి ఆయన అక్కడ ఉంటాడంట, కానీ గోలోక బృందావనంలో భక్తులకు సేవ చేయడానికి ఆయన ఉంటాడంట. గోలోక బృందావనంలో భక్తులకు సేవ చేయడానికి అక్కడ ప్రత్యేకత అన్నమాట. ఒకసారి యశోదమ్మ అంటుంది, అరే నాయన ఈ యొక్క అరణ్యానికి గోవులను మేపుకునేదానికి వెళ్ళినప్పుడు నీ యొక్క కమల పాదాలు కందిపోతాయిరా నాయన, పాదరక్షలు వేసుకుని వెళ్ళు అనిందంట. అప్పుడు కృష్ణుడు అన్నాడంట, అమ్మా ఆవులన్నిటికీ పాదరక్షలు ఇస్తే అప్పుడు నేను పాదరక్షలు వేసుకుంటానన్నాడంట. ఆవులన్నిటికీ కృష్ణుడు తీసుకునే మేపుకునేదానికి తీసుకుని వెళ్ళేటువంటి ఆవుల సంఖ్య ఏంటి అంటే 9 లక్షలు. 9 లక్షలు ఇంటూ 4 కాళ్ళు, వాటికి అన్ని పాదరక్షలు రెడీ చేయాలన్నమాట. ఆ సమాధానానికి ఈమెకి ఆన్సర్ లేక ఆమె నిశ్చేస్తురాలైపోయింది. కృష్ణుడు వెళ్ళిపోయాడు. ఈ విషయం గోవులకు తెలిసి మన కోసం కృష్ణ కన్నయ్య పాదరక్షలు త్యాగం చేశాడంట, స్వామి పాదాలు కందకుండా చూసుకునే బాధ్యత మనది అని చెప్పి ఆ అరణ్యంలో ఉన్నటువంటి రాళ్ళు రప్పలు అన్ని వాటి గిట్టలతో కొట్టి వాటిని పౌడర్ చేసేసాయంట. ఈరోజు కూడా మీరు వృందావన అరణ్యాల్లో చూస్తే మట్టి టాల్కం పౌడర్ లాగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. స్వామి పాదాలు కందకూడదు అని చెప్పి ఆ గోవులన్నీ ఆ రాళ్ళన్నీ గిట్టలతో కొట్టి మెత్తగా పౌడర్ లాగా చేసేసాయంట. సో అటువంటిది. సో ఈ భక్తులందరికీ కూడా వెన్న తినిపిస్తూ ఉంటే అప్పుడు ఒక గోపాలుడు అనుకున్నాడంట, అరే కృష్ణుడు మనందరికీ తినిపిస్తున్నాడు, కృష్ణ కన్నయ్య తినట్లేదు అని చెప్పి చేత్తో తీసి వెన్న నోట్లో పెట్టాడంట. ఎప్పుడైతే వెన్న నోట్లో పెట్టాడు అన్ని గంటలు గలగలగలగలగల మోగడం మొదలు పెట్టే, అప్పుడు కృష్ణుడు అంటున్నాడంట, ఏ గంటలారా మోగద్దు అంటే మోగుతున్నారేంటి అంటే, స్వామి మీకు నైవేద్యం జరుగుతుంటే ఎట్ట మోగకుండా ఉంటాం మేము అని చెప్పే. ఈ లోపల అందరూ ఆ గోపికలందరూ కూడా వచ్చి పట్టుకునేదానికి ప్రయత్నం చేస్తే అప్పుడు కృష్ణుడు కిటికీలో నుంచి దూకి వెళ్ళిపోయాడు, బలరాముడు దూకి వెళ్ళిపోయాడు, గోపబాలు అందరూ దూకి వెళ్ళిపోయారు. కృష్ణుడికి ఒక సకుడు ఉండేటువంటి వాడు అనమాట, వాడు మధుమంగళుడు, పాపం చాలా సన్నగా ఉండేవాడు, 4 అడుగులు వెడల్పు అనమాట. అందరూ దూకి వెళ్తున్నారు కదా అని చెప్పి కిటికీలో నుంచి వాడు దూకడానికి ప్రయత్నిస్తే ఆ కిటికీలో ఇరుక్కుపోయాడు పాపం. ఆ గోపికలందరూ వచ్చి వాడిని పట్టుకున్నారనమాట. ఇంకోసారి ఒక గోపిక కుమార్తెతో చెప్పిందంట, నల్ల పిల్లి వచ్చి పాలు తాగేస్తుందమ్మా, పాలు పొయ్యి మీద పెట్టాను, కాపలను ఉండు, పక్కింటికి పోయి నిప్పు నేను తీసుకొస్తాను. ఇంతకు ముందు రోజులు అగ్గి పెట్టలు ఇవన్నీ లేవు, ఎవరో ఒకరి ఇంట్లో మంట మండుతూ ఉండేది, పొయ్యిలో ఆ మంట తెచ్చుకొని ఇంట్లో వెలిగించుకునేవాళ్ళు అనమాట. ఈ చిన్న పాప తల కింద చేతులు పెట్టుకుని కూర్చొని ఉందంట ఆ పాలు కాపలా కాస్తూ. కృష్ణుడు మెల్లిగా వచ్చాడు అక్కడికి నడుచుకుంటూ. ఏంటే ఇక్కడ కూర్చున్నావు, ఆటకు రాలేదన్నాడంట. మా అమ్మ చెప్పింది కృష్ణయ్య, నల్ల పిల్లి వచ్చి పాలు తాగేస్తుందని, నన్ను కాపలా ఇక్కడ ఉంచి వెళ్ళింది నిప్పు తీసుకురావడానికి. అప్పుడు కృష్ణుడు అంటున్నాడంట, ఏమే పక్క వీధిలో అందరూ కూడా కొత్త కొత్త గాజులు కొనుక్కుంటున్నారే, నువ్వేం చేస్తున్నావు, నువ్వు కొనుక్కోవా అన్నాడంట. అప్పుడు ఆ పాప అనిందంట, కన్నయ్య నిన్నే మా అమ్మ గాజులు కొనిచ్చింది కదా కొత్తవంటే. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, ఇచ్చిదానా, నిన్నంటే ఈ రోజుకి పాతవేనే, ఈ రోజు కొనుక్కుంటేనే కొత్తవి, నువ్వు పోయి కొనుక్కో, నేను పాల కాపలా ఉంటానని చెప్పి చెప్పాడంట. అప్పుడు ఆ పాప అమాయకంగా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నా గాజులు కొనిపెట్టవే అంటే నిన్నే కదే కొనిచ్చాను, మరి పాల దగ్గర కాపలా ఎవరు పెట్టావే అంటే, కృష్ణ కన్నయ్య చెప్పాడు నేను భద్రంగా చూసుకుంటానన్నాడు, నన్ను గాజులు కొనుక్కోదానికి పంపించాడమ్మా. ఒరే ఆ కృష్ణ కన్నయ్యేనే నల్ల పిల్లే, ఇంక పాలే ఉంటాయని పరిగెట్టుకుంటూ వస్తే పాత్ర భద్రంగా ఉంది, పాలు మాత్రం లేవు అక్కడ అని తాగేసి వెళ్ళిపోయాడు కృష్ణుడు. సో ఈ రకంగా బృందావనంలో ఆయన దివ్యమైనటువంటి లీలలు, తర్వాత ఆయన ఇచ్చినటువంటి గీతా జ్ఞానం, ప్రతిదీ కూడా ఎంతో మాధుర్యంతో నిండినటువంటిది. కృష్ణతత్వం మనం జీవితంలో ఆ కృష్ణతత్వాన్ని విస్మరించి యథార్థ జీవితాన్ని మనం గడుపుతూ ఉన్నాం అన్నమాట. మనలో నిజమైనటువంటి ఆనందం, శాంతి ఆ భగవంతుని యొక్క లీలల ద్వారా, ఆ భగవంతుని యొక్క నామం ద్వారా మనం పొందుతామన్నమాట. సో అందువల్ల దాన్ని మనం, అది ఎంత కోల్పోతున్నాము అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ కృష్ణ మాధుర్యాన్ని పొందడానికి ప్రయత్నం చేయాల. ఎప్పుడైతే ఆ కృష్ణ మాధుర్యాన్ని మనం పొందుతామో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం, ప్రతి అడుగులో కూడా పూర్ణ అమృతాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా జీవించేదానికి అవకాశం ఉందన్నమాట. సో అందువల్ల మీరందరూ కూడా ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని తీవ్రంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఆ కృష్ణ యొక్క లీలలను స్మరణ చేస్తూ ఆ లీలను చదువుతూ, ఈరోజు మనం ఏంటి అంటే దురదృష్టవశాత్తు ఆ భగవంతుని యొక్క లీలలను విస్మరించి మనం నిర్లక్ష్యం చేసి ఏదో ఈ ప్రపంచాన్ని అనుభవించాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ప్రతి ఒక్కరూ ఏమనుభవిస్తున్నాం అంటే దుఃఖాలను అనుభవిస్తున్నాం, అంతకు మించి ఇంకోటి ఏం లేదనమాట. ఒక ఆయన ఒక పిల్లవాడు అలా తెలివిగా నన్ను అడిగాడు అనమాట ఉపన్యాసం అయిన తర్వాత, ఇంకా నామం అవి ఇవి ఏంటి స్వామి, ఇది కంప్యూటర్ యుగం కొత్తది ఏదైనా కనుక్కోండి అన్నాడు. అప్పుడు నేను ఆ పిల్లవాడిని అడిగాను, ఏంటి ఆయన ఏం తింటున్నావు నువ్వు అన్నాను. అన్నం తింటున్నాను అన్నాడు. భలేవాడివే కంప్యూటర్ యుగం చిప్స్ కేబుల్స్ ఇవన్నీ తినాలా అన్నాను. అంటే అదట్టు కుదురుతో స్వామి కంప్యూటర్ యుగమైనా అన్నమే తినాలన్నాడు. అట్టాగే ఇది కూడా అంతేనాయనా, ఎంత కంప్యూటర్ యుగమైనా కానీ నువ్వు టెక్నాలజీ టెక్నాలజీ అని చెప్పి అనుకుంటూ ఉన్నావు, భగవంతుడు సృష్టించినటువంటి దాంతో పోల్చుకుంటే నీ టెక్నాలజీ నథింగ్. ఆ భగవంతుని సృష్టి నుంచే ఇమిటేట్ చేసే టెక్నాలజీ అంతా పుడుతుంది కానీ కొత్తగా ఏం కాదు. ప్రభుపాదులు వారు ఒకటే చెప్పారు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్తే ఆయన అన్నారు, మీరు శాస్త్రవేత్తలు ఏదో విర్రవీగుతూ ఉన్నారు, హాఫ్ గ్రెయిన్ ఏమన్నా మీరు ప్రొడ్యూస్ చేయగలరా అన్నారు. అప్పుడు ప్రభుపాదులు వారు అన్నారు, అక్కడ ఉన్న శిష్యులు అన్నారు, ఫుల్ గ్రెయిన్ తయారు చేయగలరా అని అడగకుండా హాఫ్ గ్రెయిన్ తయారు చేయగలరా అని ఎందుకు అడిగారు ప్రభుపాదులు అన్నారు. వీళ్ళు హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ కాబట్టి హాఫ్ గ్రెయిన్ అన్న చేయగలరా అని చెప్పి అడిగాను అన్నారు. హాఫ్ గ్రెయిన్ అన్న చేయగలరు, మనం సృష్టిలో ఏం చేయలేము. ఈరోజు మన లివర్ ఉంది, ఆ లివర్ చేసే పని చేసేటువంటి యంత్రాన్ని తయారు చేయాలంటే 6 ఎకరాల స్థలం కావాలంట, 6 ఎకరాల స్థలం కావాలంట. చేసే పని చేసే యంత్రాన్ని తయారు చేయాలంటే 6 ఏకర్ స్థలం కావాలంట, తర్వాత కొన్ని కోట్లు దానికి ఖర్చు పెట్టాలా అది తయారు చేయడానికి. కానీ అది ఏ కార్నర్లో ఉందో కూడా తెలియదు, అది ఏం పని చేస్తుందో కూడా తెలియదు. భగవంతుడు ఆయన మనకన్నీ ఇచ్చాడనమాట. ఎవడో ఒకడు ఒక ధనికుడైనటువంటి ఒక అమ్మాయిని ప్రేమించాడంట, తండ్రి దగ్గరికి వెళ్ళి మీ కుమార్తె నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడంట. అప్పుడు ఆ తండ్రి అన్నాడంట, నువ్వు దరిద్రుడివి, నా కూతుర్ని నేను ఎందుకు ఇస్తాను రా పోపో అన్నాడంట. అప్పుడు వీడికి విరక్తి కలిగింది, భగవంతుడు నాకేమి ఇవ్వలేదు అని చెప్పి నిరాశతో ఆత్మహత్య చేసుకోవాలని పోతున్నాడంట నదిలో దూకి. అక్కడ మనలాంటి భక్తుడు ఎవరో ఎదురయ్యాడు, ఎక్కడికయ్యా అన్నాడు, దేవుడు నాకేమి ఇవ్వలేదు ఇంకా బతికేం ఉపయోగం చచ్చిపోదాం అని చెప్పి వెళ్తున్నాను అన్నాడంట. అప్పుడు ఈ భక్తుడు అన్నాడంట, ఎట్టాకు సావడానికి పోతున్నావు కదా, మా భక్తుడికి ఒక కన్ను కావాలా, ఆ కన్ను కానీ ఇచ్చినట్లయితే అతను నీకు ఒక 4 లక్షలు ఇస్తాడు అన్నాడంట, 2 కళ్ళు కానీ ఇస్తే 8 లక్షలు ఇస్తాడు అన్నాడంట, ఇంకో భక్తుడి కిడ్నీ కూడా కావాలా, ఒక కిడ్నీ ఇస్తే 5-6 లక్షలు నీకు ఇప్పిస్తాను అన్నాడంట. అప్పుడు అవి ఇచ్చేసిపోయి చావు అన్నాడంట. అప్పుడు వీడన్నాడంట, అవన్నీ వచ్చి అంత డబ్బు వస్తే ఎందుకు దొస్తాను అన్నాడంట. అప్పుడు వీడన్నాడంట, ఆ భక్తుడు అన్నాడంట, ఇవన్నీ నీకు ఎవరు ఇచ్చారయ్యా అన్నాడు, దేవుడు ఇచ్చాడన్నాడంట. మరి ఏమి ఇవ్వలేదన్నావే అన్నాడంట, ఏమి ఇవ్వలేదన్నావే అన్నాడు. మరి ఎవరు ఇచ్చారు ఇదంతా, ఈ జన్మ ఎవరు ఇచ్చారు, ఇవన్నీ ఈ శరీరం ఎవరు ఇచ్చారు, భగవంతుడే ఇచ్చాడు. సో ఇంకొక వ్యక్తి గుండు కొట్టుకుంటూ భక్తుడు ఆ దుకాణంలో ఉన్నాడు శవరం చేపించుకుంటూ, ఆ శవరం చేసే వ్యక్తితోటి భగవంతుడి గురించి చెప్తుంటే ఆ వ్యక్తి అన్నాడంట, దేవుడు లేడు ఏం లేడు, మీరు ఇవన్నీ చెప్పదు స్వామి నాకు అన్నాడంట. ఇతను ఎంత చెప్పినా కానీ వినట్లేదు, సరే అని చెప్పి వెళ్ళిపోయాడు ఈ భక్తుడు. దారిలో పోతుంటే ఒక వ్యక్తి ఒళ్ళంతా జుట్టు పెంచుకుని కూర్చొని ఉన్నాడంట. ఒరే ఇంత జుట్టు పెట్టుకుని ఎందుకురా ఉన్నావు, పోయి శవరం చేయించుకోవచ్చు కదా అన్నాడంట. వాడన్నాడంట, ఈ ఊర్లో అసలు మంగళవాడే లేడు అన్నాడంట. ఒరే భలేవాడివే, నేను ఇప్పుడే చూడు నున్న గుండు కొట్టుకుని వస్తున్నాను తీసుకెళ్తానని చెప్పి పట్టుకుని తీసుకెళ్లాడంట. ఏమయ్యా వీడు అసలు గుండు కొట్టుకోమంటే అసలు శవరం చేసేవాడే లేడు ఈ ఊర్లో అని చెప్పి అన్నాడు అని చెప్పి అతనితో అన్నాడంట. అతను అన్నాడంట, వీడికి అసలు బుద్ధి ఉందా, ఎప్పుడన్నా నా దగ్గరికి వచ్చాడా, నేను అసలు ఉన్నానని తెలుసుకున్నాడా, తెలియకుండా నన్ను నేను ఉన్నానని తెలుసుకోకుండా నా దగ్గరికి రాకుండా నేను లేనని ఎట చెప్తాడు వీడు అని చెప్పి వాడి మీద ఎగిరాడంట. అప్పుడు ఈ భక్తుడు చెప్పాడంట, నువ్వు ఉన్నావా లేదా తెలుసుకోకుండా వీడెట్ట లేడని చెప్పి చెప్తాడన్నావు కదా,
నువ్వు ఇందాక భగవంతుని గురించి నీకు చెప్తా ఉంటే భగవంతుడు లేడు అని తీసిపడేశావు, నువ్వెప్పుడన్నా భగవంతుడు ఉన్నాడా లేడా అని ప్రశ్నించావా, తెలుసుకునేదానికి ప్రయత్నించావా అని అడిగాడంట. సో ఈ రకంగా ఈ విలువైనటువంటి మనుష్య జన్మ భగవంతుడు ఉన్నాడా లేదా, అందుకనే వేదం చెప్తుంది అపాతో బ్రహ్మ జిజ్ఞాస, నేనెవరు భగవంతుడెవరు, మనిషిగా పుట్టిన వ్యక్తే ప్రశ్నించగలడు, కుక్కలు జంతువులు ప్రశ్నించలేవు. అందువల్ల మనం ఈ విలువైనటువంటి మనుష్య జన్మను దానికోసం సద్వినియోగం చేయడానికి ప్రయత్నించాలి. స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు, ఒక కార్యాలయంలో ఒక ఉన్నతాధికారికి ఒక ప్యూనికి పోలిస్తే ఉన్నతాధికారికి ఉన్నతమైన వస్తువులు ఇస్తారు, ఎందుకోసం ఆయన ఏదో ఉన్నత కార్యం చేయడానికి. సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవజాతుల్లోకి మనకు ఉన్నతమైనటువంటి వస్తువులు భగవంతుడు ఎందుకు కల్పించాడు మానవుడికి అంటే మనం కూడా ఒక ఉన్నత కార్యం చేయాలి. అది ఏమిటి అంటే జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి అన్నటువంటి దుఃఖాల నుంచి శాశ్వతమైన పరిష్కారం వెతుక్కునే దానికోసం ఈ విలువైన మనుష్య జన్మను మనం ఉపయోగించాలి, అంతేకాని అన్యమైన విషయాలకు కాదు. సో అందువల్ల ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ యొక్క మనుష్య జన్మను సార్థకం చేసుకునేదానికి ప్రయత్నించండి. ఈ యొక్క తత్వం మనకు 5 రోజులు అయింది, సమయం కూడా అయిపోయింది, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది, పోతూ ఉంటుంది. సో అందువల్ల ఈ యొక్క మాధుర్యాన్ని మీరు ఏదైతే విన్నారో దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఏమవుతుంది అంటే తేనె సీస ఎంత బయట నాకినా కానీ దాని రుచి తెలియదు, నాలిక అరిగిపోతుందేమో కానీ తెలియదు. సీసా మూత తీసి చేతిలో వేసుకుని తాగడానికి ప్రయత్నిస్తే దాని మాధుర్యం తెలుస్తుంది. నేను ఎంత చెప్పినా కానీ బయట నాకినట్టే, మీరు అనుభూతి చెందాలా అంటే మీరు ప్రాక్టీస్ చేయాలా, అప్పుడు దాన్ని నిజంగా మీరు ఆస్వాదించినట్టు. నేను చెప్తూ పోతే నిజంగా మాధుర్యం ఉంది, ఎందువల్లంటే నేను అది అనుభవిస్తున్నాను కాబట్టి మీకు చెప్పాలా 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 చెప్పాలా, నాకు తెలిసిందంతా చెప్పాలి. ఆచార్యుల యొక్క అనుగ్రహం, రామానుజాచార్యుల వారికి 18 సార్లు గురువు గారి దగ్గరికి వెళ్ళారు నామం కోసం. ఆయన నామం ఇస్తూ ఒకటే చెప్పారు, ఇది అందరికి ఇవ్వకూడదు ఈ నామం అన్నారు, నీకోసమే ప్రత్యేకంగా ఇస్తున్నానన్నారు. రామానుజుల వారు ఏం చేశారు, ఆ ఊర్లో గాలిగోపురం ఎక్కి ఊరి ప్రజలందరినీ పిలిచారు, పిలిచి ఓం నమో నారాయణ ఆయన నారాయణ మంత్రం అందరికి ఇచ్చేశారు. ఈ విషయం గురువుగారికి తెలిసింది, గురువుగారు పిలిచి గురుద్రోహం చేశావు నువ్వు, నేను ఎవరికి ఇవ్వకూడదంటే ఊరు జనాన్నంతా పిలిచిచ్చేశావు, దీనికి పర్యవసానం ఏంటో తెలుసా, నువ్వు నరకానికి వెళ్తావు అన్నాడు. అప్పుడు రామాంజలి వారు వినమ్రంగా చెప్తున్నారు, స్వామి నేను ఒక్కడిని నరకానికి వెళ్ళి యావత్ ప్రజానీకం వాళ్ళు వైకుంఠానికి వెళ్ళేటప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను, నేను ఒక్కడిని నరకానికి వెళ్ళి వాళ్ళందరూ వైకుంఠానికి వెళ్తే దానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో అందువల్ల స్వామి ప్రభుపాదుల వారు రాత్రి పగలు తపించేటువంటి వారు, ఈ తత్వాన్ని అందరికి ఇవ్వాలా, తత్వాన్ని అందరికి ఇవ్వాలా, ఈ తత్వం ద్వారానే వాళ్ళు ఉద్ధరింపబడతారు, ఇంకా వేరే తరుణం లేదు. మీరు ఆయన పుస్తకాలు చూస్తే ఆయన తపన ఏంటో తెలుస్తుంది. మానవ జీవితం చాలా విలువైనటువంటిది, దాన్ని దుర్వినియోగం చేయకూడదు. అట్లీస్ట్ ప్రతి పేజీలో ఒక్కసారన్నా కూడా ఆయన దాన్ని మెన్షన్ చేస్తారనమాట, ఈ విలువైన మానవ జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దు, దుర్వినియోగం చేయదు. ఆచార్యులు కూడా చెప్తున్నారు, పురంధరదాస్ చెప్తున్నారు, దుర్లభ మానుష్య జన్మ హాని మాడి వేడ వృక్ష ప్రగల అంటున్నారు. మనుష్య జీవితం చాలా విలువైనటువంటిది, దాన్ని వృధా చేసుకోవద్దు పిచ్చి వాళ్ళల్లారా అని చెప్తున్నారు. సో అందువల్ల ఆ ఆచార్యుల యొక్క తపన అర్థం చేసుకో, వాళ్ళు కేవలం మానవాళ్ళని ఉద్ధరించడానికే ఈ భౌతిక జగత్తులో అవతరించారు. అందుకనే పురంధరదాస్ చెప్తారు, కాగద బందిదే కమలనాభుని నింద కాగద బందిదే, కాగిత బంధు ఓదుకొండు కాలా కడీరే అంటారు. ఉత్తరం వచ్చింది ఎక్కడి నుంచి, కమలనాభుడైనటువంటి విష్ణువు దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది, ఆ ఉత్తరాన్ని చదివి దానికి అనుగుణంగా మీరు కాలాన్ని గడపండి అంటున్నారు. మరి ఆ ఉత్తరం ఏంటి, గీతా జ్ఞానం, ఆ ఉత్తరం వచ్చింది, ఆ గీతం చదివి మీరు మీ జీవితాన్ని గడపండి అంటున్నారు. ఒకసారి భగవంతుడు స్వయంగా వస్తున్నాడు మనకు అర్థం కాని దానివల్ల, ఆయన స్వయంగా వస్తున్నారు మనకు నచ్చ చెప్పడానికి. ఒక్కసారి ఆయన ప్రతినిధుల్ని పంపిస్తూ ఉన్నారు, పోయి నచ్చ చెప్పండి, పిల్లవాడు ఇంటి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు, అలిగి వెళ్ళిపోతాడు, తండ్రి ఏం చేస్తాడు, ఎవరినో ఒకరిని రాయబారిని పంపిస్తాడు నచ్చ చెప్పి తీసుకొచ్చేసాయి. గురువులందరూ కూడా ఆ రకంగా భగవంతుని ద్వారా వచ్చినటువంటి రాయబారులు. ఇక్కడ మనం భవసాగరంలో ఆ తండ్రిని కాదని ఈ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటే ఆ తండ్రి తట్టుకోలేక మెసెంజర్స్ను పంపిస్తున్నారు, పోయి నచ్చజెప్పి వాడిని తెచ్చేయండి అయ్యా, వాడికి ఏమయ్యా ఇక్కడ కొరత, ఈ వైకుంఠంలో అన్ని అద్భుతంగా ఉన్నాయి అని చెప్పి నచ్చజెప్పడానికి ఆ గురువుల్ని పంపిస్తూ ఉన్నారు. అందువల్ల మనం
మన తండ్రి పూర్ణ పురుషోత్తముడు, ఏం కరువు లేదు ఆయన దగ్గర, ఆయన్ని కాదని ఇక్కడికి వచ్చి అన్ని దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాం. అందుకని ఆయన గురించి తెలుసుకుని, ఆయన గొప్పతనం గురించి తెలుసుకుని ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. సో గురువుల్ని కూడా మనం ఏమి కోరుకోవాలి ఆయన నుంచి అంటే ఆధ్యాత్మిక అనుగ్రహం, అంతేగాని భౌతికం కాదు. ఈశోపనిషత్ చెప్తుంది, నీకు కోటాగా కేటాయించబడింది పుట్టినప్పుడే, ఎక్కువ తాపత్రయపడిన దాని వల్ల ఎక్కువ పొందేది లేదు, తక్కువ తాపత్రయపడిన దాన్ని తక్కువ పొందేది లేదు, నీ కోటాగా కేటాయించబడింది. ఒకసారి పురంధరదాసు, వ్యాసతీర్థుల వారు వీళ్ళందరూ కూడా పురంధరదాసు తోటి వ్యాసతీర్థుల వారు అంటారు, ఏమని అంటారంటే కృష్ణతత్వం పోయి చర్చించుకుందామా మనం ఎక్కడన్నా కూర్చొని అంటాడు. అంటే అప్పుడు పురంధరదాస్ అంటాడు, ఈ ప్రాపంచిక మనుషుల మధ్యలో కూర్చుంటే మనం చర్చించలేము, వాళ్ళ గోళ మనల్ని కలతపెడుతుంది, ప్రశాంతమైన వాతావరణం పోయి అక్కడ చర్చించుకుందామని చెప్పి కావేరీ నది ఆవలి గట్టున పోయి కూర్చొని వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారు. చర్చించుకుంటూ ఉంటే ఇందాక నేను చెప్పినట్టు లీలలు ఎంతో మధురంగా ఉన్నాయి. బృందావనం నుంచి కృష్ణ బలరాములు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే ఆ గోపికలందరూ కూడా అక్రూరుని యొక్క రథం ముందు సాష్టాంగ పడుకొని వాళ్ళు అంటున్నారు, మమ్మల్ని తొక్కించుకొని వెళ్ళిపోండి, ప్రాణాలు వదిలేస్తాం, అప్పుడు మేము మీరు కృష్ణుని తీసుకుని వెళ్ళచ్చు. మమ్మల్ని జీవించి ఉన్నంతప్పుడు కృష్ణుని తీసుకుని వెళ్తే మేము జీవించలేము, దయచేసి రథాన్ని మా మీదగా తీసుకుని వెళ్ళిపోండి. అటువంటిది సందర్భం చర్చించినప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఏదైనా చమత్కారమైన లీల, నవ్వుతూ ఉన్నారు, కొంచెంసేపు నవ్వుతున్నారు, కొంచెంసేపు ఏడుస్తున్నారు, కొంచెంసేపు గెంతుతున్నారు, కొంచెంసేపు కిందపడి దొర్లుతూ ఉన్నారు. అది ఒక వృద్ధుడు దూరం నుంచి చూశాడు, వీళ్ళెవరా బాబు పగటి పిచ్చోళ్ళు, కొంచెంసేపు నవ్వుతారు, కొంచెంసేపు దొర్లుతారు, కొంచెంసేపు గెంతుతారు, ఎవర్రా నాయనా వీళ్ళు అని చెప్పి గుడ్లు మెటకరించుకున్నట్టు చూస్తూ ఉన్నాను. ఈ లోపల పురంధరదాస్ తేరుకొని గురుగారితో అంటారు, స్వామి మన సమకాలికుడైనటువంటి కనకదాస్ మనతో లేరు, మనం ఎంత ఆనందాన్ని అనుభూతి చెందుతూ ఉన్నాము, ఆయన కూడా ఉంటే ఆనందాన్ని అనుభూతి చెందుతాడు కదా, మరి ఎవరు పిలుస్తారంటే ఈ ముసలోడు చూస్తూ ఉన్నాడనమాట. అతన్ని పంపించి పిలిపిస్తామంటాడు. అతన్ని పిలిచి పలానా దగ్గర కనకదాస్ ఉన్నాడు పిలుచుకురారా అంటే నాకేంటంట అంటాడు. నువ్వు ఏం కోరుకుంటే అది ఇస్తాను ఆయన, పోయి తీసుకురా అంటాడు. కనకదాసులు వారి దగ్గరికి వెళ్ళి మీ గురువు గారు పిలుస్తున్నారు అంటే అప్పుడు కనకదాసు వీడిని చూడంగానే అడుగుతాడనమాట, ఇంత కష్టపడి నన్ను పిలవడానికి వచ్చావంటే నువ్వేదో ఆశించి వచ్చావే అంటాడు. అవును, ఈ మీ గురువు గారు చెప్పారు ఏం అడిగితే అది ఇస్తానన్నారు. మరి ఏం అడుగుతావన్నా? డబ్బు అడుగుతానన్నా. కోరి పిచ్చోడా, ఆ మహాత్ముడు ఎవరనుకున్నావు, సాక్షాత్ భగవంతుని యొక్క ప్రతినిధి, ఆయన్ని పోయా డబ్బు అడుగుతావు నువ్వు, మరి ఏం అడగాల అన్నాడు. నువ్వు చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నాడు. ఆ సంగతి ఏం చెప్తారులే వాళ్ళు, పగటి పిచ్చోళ్ళు స్వామి, కొంచెంసేపు ఏడుస్తారు, కొంచెంసేపు నవ్వుతారు, కొంచెంసేపు గెంతుతారు, కొంచెంసేపు దొర్లుతారు అన్నాడు వీడు ముసలాడు. అప్పుడు కనకదాస్ అన్నాడు, వాళ్ళు ఏడ్చిన దాంట్లో కొంచెం అడుగుదా నాయన, వాళ్ళు నవ్విన దాంట్లో కొంచెం అడుగు, వాళ్ళు దొర్లిన దాంట్లో కొంచెం అడుగు, వాళ్ళు గెంతిన దాంట్లో కొంచెం అడుగు అంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకొచ్చావా నాయన, నీకేం కావాలా అంటాడు. స్వామి మీరు ఏడ్చిన దాంట్లో కొంచెం ఇవ్వండి, నవ్విన దాంట్లో కొంచెం ఇవ్వండి, గెంతిన దాంట్లో దొర్లిన దాంట్లో కొంచెం ఇవ్వండి. అప్పుడు వ్యాసతీర్థులు వారు అంటారు, ఒరే నీకు కలిగిన బుద్ధిగా అదే ఇది అంటాడు. మీ శిష్యుడు చెప్పాడు ఇట్లా అడగమని అని, తదాస్తు అంటాడు. వాడు ఎప్పుడైతే ఆయన తదాస్తు అని అంటాడో ఈ వృద్ధుడు ఎగురుతాడు, గెంతుతాడు, నవ్వుతాడు, కింద పడి దొర్లుతాడు, క్షణంలో మళ్ళీ చనిపోతాడు, శరీరం వదిలేస్తాడు. అయితే ఆయన అనుగ్రహం వల్ల తరువాతి జన్మలో జగన్నాథ్ దాస్ గా పుట్టి ఒగ తెలిసినప్పటి నుంచి భాగవత ధర్మాన్ని తప్పించి అన్యమైందేది మాట్లాడలేదంట, అన్యమైందేది మాట్లాడలేదు. సో అంత మహాత్ముడిగా పుట్టాడు ఆయన అనుగ్రహం వల్ల. సో మనుష్య జీవితం ఎప్పుడు సార్థకం అవుతుంది అంటే అంత్యకాలంలో కృష్ణ రామ అని మనం శరీరాన్ని వదిలిపెడితే ఈ జీవితం సక్సెస్ అవుతుంది. ఆ అంతిమ పరీక్షకు మనం సంసిద్ధంగా ఉండాలి. ఆ పరీక్షకు ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అవ్వాలా? చాలా మందిని లేటుగా క్లాస్లో చేరితే ఏమవుతుంది, పోర్షన్ చాలా అయిపోయి ఉంటుంది, అప్పుడు కొంచెం ఎక్కువ కష్టపడాలి. అయితే ఈ ఆడిటోరియంలో ఉన్న మన అందరం కూడా లేట్ కమ్మర్స్మే, చాలా పోర్షన్ అయిపోయింది, అందువల్ల సీరియస్గా ఆ పోర్షన్ని మనం స్టడీ చేయాలి, తీవ్రతతో చేయాలి, లేకపోతే టైం దగ్గరలో ఉందన్నమాట. సో అందుకని సీరియస్నెస్ పెంపొందించుకొని సిద్ధం కావాలా. ఎందువల్ల అంటే మనం చూస్తూ ఉన్నాం భరత మహారాజు ఆయన ఈ పృథ్వీనంతా పరిపాలిస్తూ ఉన్నాడు. నారాయణ యొక్క పాద పద్మాల పట్ల ఆకర్షణ వల్ల అంత పెద్ద రాజ్యాన్ని, అందమైన భార్యలను, పిల్లలను, వాళ్ళందరినీ కూడా మలపు దొడ్డితో సమానంగా భావించి అరణ్యాల్లోకి వెళ్ళిపోయారు భగవంతుని సేవించుకునేదాన్ని. ఒకరోజు ఆయన కాలకృత్యాలు తీర్చుకునే దానికి వెళ్తే ఆ సెలయేరు దగ్గర ఒక గర్భంతో ఉన్నటువంటి జింకను ఒక సింహం తరుముతూ ఉంటే ఆ జింక తప్పించుకుంటూ ప్రసవిస్తుంది బిడ్డను. ఆ ప్రసవ వేదనలో తల్లి చనిపోతుంది. అప్పుడు భరత మహారాజు అనుకుంటాడు, ఈ బిడ్డకు దిక్కెవరూ లేరు అని చెప్పి దాన్ని తీసుకుని వెళ్ళి ఆశ్రమంలో పెంచడం మొదలు పెడతాడు. తనకు పుట్టిన బిడ్డను, భార్యను, రాజ్యాన్ని అన్నీ వదిలేశాడు. ఈ జింక పిల్ల మీద వ్యామోహం పెంచుకుంటాడు. రెక్కలు వచ్చిన పిట్ట ఎగిరిపోతుంది. ఒకరోజు ఆ జింక పిల్ల అరణ్యంలోకి వెళ్ళిపోయింది, అది తిరిగి రాలేదు. దాని మీద ఉన్నటువంటి వ్యామోహం, మాయ ఎంత తీవ్రమైంది అంటే దాన్ని వెతుకుతూ 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 వెళ్ళి అక్కడక్కడ జింక గిట్టల గుర్తులుంటే దాన్ని చూసి ఏమంటాడంటే, భూదేవి ఎంత అదృష్టవంతురాలు, ఆ జింక పాదాల గుర్తులు భూదేవి మీద పడ్డాయి, అహో నా దురదృష్టం, నాకు ఆ భాగ్యం లేదే అని విలపిస్తాడనమాట. చివరికి దాన్ని వెతుకుతూ వెతుకుతూ కొండ చెరియ మీద నుంచి కింద పడిపోయి ప్రాణాలు వదిలేస్తాడు. ఆ ప్రాణాలు వదిలేటప్పుడు ఆ జింక పిల్లను స్మరిస్తూ శరీరాన్ని వదిలిపెట్టడం వల్ల భరత మహారాజు తరువాతి జన్మలో జింకగా పుడతాడనమాట. జింకగా పుడతాడు. భగవంతుడు గీతలో చెప్తున్నారు, ఎం ఎం వాపి స్మరన్ భావం త్యజన్ తంతే కలయవరం తంతం ఏవతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఆ శరీరం వదిలిపెట్టే సమయంలో ఏ చైతన్యంతో మనం శరీరాన్ని వదిలిపెడతామో దాన్ని పెట్టి తరువాతి జన్మ అనేది నిర్ణయింపబడుతుంది. మనం తిండి మీద బాగా ఆసక్తిగా దాని మీద ఆలోచిస్తూ మరణించామంటే 24 అవర్స్ తినగలిగినటువంటి జంతువు పంది జన్మెత్తచ్చు. కామం మీద ఆలోచనతోటి శరీరాన్ని వదిలిపెట్టామనుకోండి, రోజుకి 60 నుంచి 70 సార్లు సంపర్కం చేసే పావురంగా పుట్టచ్చు. బాగా నిద్రపోవాలా అన్నటువంటి చైతన్యంతో మరణించామనుకోండి, బల్లూకం 1 వారం రోజులు ఏకదాటుగా నిద్రిస్తుందంట, ధ్రువాల్లో అయితే 6 నెలలు పనుకుంటుందంట, బల్లూకంగా జన్మించవచ్చు. లేకపోతే కొట్లాడాలని భావంతో మనం మరణించామనుకోండి, తర్వాత జన్మలో ఏ సింహంగానో పులిగానో కుక్కగానో జన్మించవచ్చు. సో అందువల్ల ఇటువంటి చైతన్యాలతో కాదు శరీరాన్ని వదిలిపెట్టడం. ఈ 4 ప్రక్రియలు చేయడంలో ఆహారము, నిద్ర, భయము, మైథునం, వీటిలో మనకన్నా జంతువులే ఉన్నతంగా ఉన్నాయి. పంది తిన్నట్టు మనం తినలేం 24 అవర్స్, తర్వాత సింహం పోట్లాడినట్టు మనం పోట్లాడలేం, తర్వాత పావురాయి సంపర్కం చేసినట్టు మనిషి చేయలేదు, మరి నిద్రించడం బల్లూకం, మరి అవే ఉన్నతంగా ఉన్నాయి మనకన్నా. మరి మనం ఎప్పుడు ఉన్నతులం అవుతాం. అందుకనే మహాభారతం మనిషిగా ఉన్నప్పుడు కేవలం ఈ 4 ప్రక్రియల కోసం కాదు, మనుష్య జన్మ పరమోత్కృష్టమైనటువంటి గమ్యం, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానికి ఈ దుఃఖాలకు పరిష్కారం వెతుక్కునే దానికోసం ఈ విలువైన మనుష్య జన్మ ఉంది అని పదే పదం శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సో అందువల్ల ఈ మనుష్య జన్మను దుర్వినియోగం చేసుకోవద్దు. ఇక్కడ ఉన్నంత వరకు మనం ప్రశాంతంగా ఉండాలా అంటే ధర్మాన్ని ఆచరించాలా. ఎందువల్లంటే నేను 4 రోజుల నుంచి చెప్తున్నాను, ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మనం చేసే ప్రతి పనికి సమానమైన ప్రతిచర్య ఉంది. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది, సపోటా చెట్టు రాదు. అందువల్ల పాపం పని చేస్తే దాని ఫలితం దుఃఖం వస్తుంది, పుణ్యం పని చేస్తే దాని ఫలితం సుఖం వస్తుంది. సుఖ దుఃఖాల కారణం ఇది మన చేతుల్లోనే ఉంది. ఎవరో స్వామీజీ దగ్గరికి వెళ్ళాలి, స్వామి నాకు దుఃఖాలు ఉన్నాయి పరిష్కారం ఏంటి, ఏం అడగాల్సిన అవసరం లేదు, మీరు ధర్మంగా నడుచుకోండి, దుఃఖాలు మీకేం రావు. అధర్మంగా నడుచుకుంటేనే దుఃఖాలు వస్తాయి. అయితే మనం ఏంటి అంటే చేసేటప్పుడు అన్ని చేసేస్తాం, దుఃఖం వచ్చినప్పుడు భగవంతుని నిందిస్తాం. ఆయన ఏం చేస్తాడు, ఆయన తటస్థంగా ఉన్నాడు, మనల్ని స్వతంత్రంగా వదిలేశాడు మన ఇష్టం అన్నమాట. అప్పుడు మనం అంటాం అన్నమాట, భగవంతుడు ఎందుకండి మనల్ని అట్ట వదిలేశాడు అని చెప్పి. ఎవడో ఒకడు హత్య చేశాడంట, జడ్జి అడుగుతున్నాడు, నువ్వు ఎందుకు రా హత్య చేసావు అని చెప్పి. వాడు అంటున్నాడు, నన్ను అడగద్దు, కత్తి తయారు చేసిన వాడిని అడగను అన్నాడంట. ఆయన కత్తి తయారు చేసిన వాడిని అడిగారంట. అతను చెప్తున్నాడు, అయ్యా పండు కోసుకుంటాడని కత్తి తయారు చేశాను, పేక్గోయమని కాదయ్యా అన్నాడంట. భగవంతుడు కూడా ఈ అద్భుతమైన సృష్టి ఆయన్ని కాదని మనం వచ్చేసిన ఇక్కడ సృష్టించి మనం అనుభవించడానికి ఆయన ఏర్పాటు చేశాడు ఇవన్నీ కూడా, దాన్ని దుర్వినియోగం చేసుకునేదానికి కాదు. ఇప్పుడు పండు ఉంది, ద్రాక్ష పండు, హ్యాపీగా తినచ్చు దాన్ని మాధుర్యంగా, కానీ మనం బుద్ధి భగవద్ జ్ఞానాన్ని పొంది ఈ సంసారం నుంచి విముక్తిని పొందడం కోసం తెలివితేటలిస్తే మనం ఏం చేస్తున్నాం, దాన్ని కుళ్ళబెట్టి వైన్ చేసి అది తాగి గట్టర్లో పడిపోతా ఉన్నాం. దాన్ని భగవంతుడు ఏం చేస్తాడని, భగవంతుడు మాధుర్యంగా పండు ఉన్నప్పుడు తినడానికి మనకి దాన్ని పుట్టించాడు. విపరీత బుద్ధితోటి దాన్ని మనం మార్చుకొని దుర్వినియోగం చేస్తే భగవంతుడు ఏం చేస్తాడు. సో ప్రతిదీ భగవంతుడు లోక కళ్యాణానికి సృష్టించాడు. మనలో బుద్ధి సక్రమంగా లేని దానివల్ల లోక వినాశనానికి మనం వాడుతూ ఉన్నాం. అందువల్ల మరి లోక కళ్యాణానికి వినాశనానికి వాడడానికి మన యొక్క చైతన్యం పవిత్రంగా ఉండాలన్నమాట. సో అందుకోసం మంటలలో ఇనుమును పెడితే ఆ మంటలకుండే లక్షణాలన్నీ ఇనుముకు వస్తాయన్నమాట. అదే రకంగా ఆ పవిత్ర పురుషోత్తముని యొక్క సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకుంటే ఖచ్చితంగా మనలో ఆ దివ్యమైన లక్షణాలు, డివైన్ క్వాలిటీస్ మనలో వస్తాయి. అప్పుడు మనం ఆనందంగా జీవిస్తూ అందరికీ మార్గదర్శకంగా జీవించేదానికి అవకాశం ఉంది. సో మీ అందరినీ కూడా ఇన్ని రోజులు మీ సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చిన దానికి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, మీరు ఈ సందేశాన్ని మీ హృదయంలో ఉంచుకొని దాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి. ఆచరించడానికి నిగ్రహ శక్తి నామం ద్వారా వస్తుంది. చైతన్య మహాప్రభు చెప్పారు, నామసారి బహుదా నిజ సర్వశక్తి, నిజమైన సర్వశక్తులు కలియుగంలో నామంలో ఉన్నాయి. మీరు ఈ నామం చేయకపోతే ధర్మంగా ఉండలేరు, నియంత్రణ రాదు, శక్తి రాదు. నామం చేసి ఆ నిగ్రహ శక్తిని తెచ్చుకొని పవిత్రంగా మీరు జీవిస్తూ నలుగురికి ఆదర్శంగా మీరు నిలబడడానికి ప్రయత్నించండి. ఈ మానవ సమాజాన్ని అందరం కలిసి కాపాడదాం. ఎందువల్ల అంటే రోజు రోజుకి దిగజారిపోతూ ఉంది. మీరందరూ పేపర్లలో చూసి అది ఎక్కడో జరిగింది కదా అని అనుకుని నిర్లక్ష్యం చేస్తే అవన్నీ మన ఇంటి పక్కన జరగచ్చు, మన ఇంట్లో కూడా జరగచ్చు మనం జాగ్రత్త పడకపోతే. సో అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి మానవుడు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైంది. దీన్ని ఇట్లా వదిలేసేది కాదు, ఈ సమాజాన్ని ఎట్లయినా మార్చాలా, ఇంత దుర్భరంగా తయారైపోతూ ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరిలో కూడా ఈ సమాజానికి నా వంతు నేను సేవ చేయాలి. సేవ చేయడం అంటే మనలో మార్పు తెచ్చుకోవడం, ఇతరులో మార్పు తీసుకురావడానికి మనం ప్రయత్నించి, ఇదొక్కటే మార్గం, ఇంక వేరే మార్గం లేదు. మనం తుపాకు పెట్టి ఏ అంటే వాడు తుపాకు పెడతాడు, అది కాదు. జ్ఞానం అన్నటువంటి ఖడ్గంతో అజ్ఞానాన్ని తొలగించాలా, అంతేగాని నిజమైన కత్తితో కాదనమాట. జ్ఞానం అన్నటువంటి ఖడ్గంతో అజ్ఞానాన్ని తొలగించు, స్వార్డ్ ఆఫ్ నాలెడ్జ్, స్వార్డ్ ఆఫ్ నాలెడ్జ్. సో అందువల్ల మీరందరూ కూడా ఈ యొక్క ఇస్కాన్ సందేశాన్ని మీరు తీవ్రంగా తీసుకొని మీలో పరివర్తన తెచ్చుకునేదానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ విద్యానగర్లో 3వ లైన్లో మన యొక్క ప్రచార కేంద్రం ఉంది. అక్కడ ప్రతి ఆదివారం కూడా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయంతో భాగవత ప్రవచనం జరుగుతుంది. ఆ కార్యక్రమాల్లో మీరు పాల్గొంటూ మీరు ఇక్కడ గుంటూరు జిల్లా వెన్నముద్ద వేణుగోపాలస్వామి అనుగ్రహం వల్ల భారతదేశంలో 4 ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేస్తే దాంట్లో వెన్నముద్ద వేణుగోపాలస్వామి దగ్గర ఒక ప్రాజెక్ట్ని మేము అక్కడ వచ్చేటట్టుగా శాంక్షన్ చేయించామన్నమాట. దేశంలోకే అది ఉన్నతమైనటువంటి ప్రాజెక్ట్. అది ఈ యొక్క దక్షిణ భారతదేశానికే తలమానికంగా తయారయ్యేటువంటి ప్రాజెక్ట్ అక్కడ రాబోతూ ఉంది అన్నమాట. మీరందరూ కూడా భక్తులైతే సులభంగా అయిపోతుంది. అది భక్తులైతే, డబ్బు గురించి కాదు, ఇక్కడ డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. భక్తులు అవ్వాలా, భగవంతుణ్ణి వేడుకోవాలా, నువ్వు వచ్చి అక్కడ కొలువైతే మిమ్మల్ని సేవించి మేము తరిస్తాం స్వామి అని చెప్పి ఒకసారి డెట్రాయిడ్లో స్వామి ప్రభుపాదులు వారు వెళ్తూ ఒక పెద్ద రాజభవంతి చూసి ఇది మన సెంటర్ అయితే బాగుంటుంది ప్రచారానికి అన్నారు. అప్పుడు శిష్యులకు ఆశ్చర్యం వేసింది, మన దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు, ఇది ఎట్లా మందవుతుంది అన్నారు. అప్పుడు స్వామీజీ చెప్పారు, ఇది పొందడానికి డబ్బు కాదు కావాల్సింది, పవిత్రత, ప్యూరిటీ ఇస్ ద ఫోర్స్ అన్నారు. ఆ శిష్యుల బృందంలో ఫోర్డ్ కంపెనీ మనవడు, ఓనర్ యొక్క మనవడు ఆయన కూడా ఉన్నాడన్నారు. ఎప్పుడైతే స్వామీజీ ఈ మాటలు చెప్పింది విన్నాడో ఆ యొక్క బిల్డింగ్ యొక్క ఓనర్ దగ్గరికి వెళ్ళి అగ్రిమెంట్ కుదుర్చుకుని సాయంత్రానికి తెచ్చి పత్రాలు ఇచ్చేశారన్నమాట. ఈరోజు డెట్రాయిడ్లో అది మన యొక్క సెంటరు, 44 ఎకరాల విస్తీర్ణంలో సిటీ మధ్యలో ఉంటుంది. అక్కడ దివ్యంగా కృష్ణతత్వం ప్రచారం జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా ఈవెన్ ఇక్కడ కూడా కొండవీడిలో కూడా నిన్న మన రామచంద్ర ప్రభు గారు ఆయన ఉన్నారు ఇక్కడ. మనకు వారం రోజుల్లో గవర్నమెంట్ 70 లక్షలు ఏమో కట్టాలి దానికి అని చెప్పి అన్నారనమాట. మనం అప్పుడే వచ్చాం, టైం కొంచెం ఇచ్చుంటే మనకు తెలిసిందేది. వారం రోజుల్లో కలెక్టర్ గారు మారిపోతారు, తర్వాత ఎట్లుంటుందో పరిస్థితి, ఇది కట్టాలా అన్నారు. మన భక్తులు ఒక్కొక్కరిని కలుస్తూ ఉన్నారనమాట. కలుస్తూ ఉంటే ఆయన ప్రభు గారి దగ్గరికి వెళ్ళి చెప్పారనమాట, ఆయన రేపంటే మళ్ళా ఏ రకంగా మారిపోతుందో ఏమో, ఈరోజు ఇవ్వాలని చెప్పి అనుకున్నానని చెప్పి ఆయన దగ్గర ఆ క్షణానికి డబ్బు కూడా లేదు. వేరే స్నేహితుడి దగ్గర నుంచి డబ్బు తీసుకొని అది బ్యాంకులో వేసి చెక్కు మనకు ఆ రోజే ఇచ్చేశారన్నమాట. ఆ రోజే ఇచ్చేశారు. సో భగవంతుడు అది రావాలా అనుకున్నారు, అది జరిగిందన్నమాట. సో ఈ రకంగా చాలామంది అడుగుతారు, స్వామి మీరు ఇంత ఇంత పెద్ద ప్రాజెక్టులు మీరు కడుతూ ఉంటారు, ఇంటర్నేషనల్ ఫండ్ ఏమన్నా వస్తుంటుందా మీకు అని చెప్పి అంటూ ఉంటారు. మన ధర్మాన్ని అక్కడ ప్రచారం చేయడానికి మనం మైనారిటీస్ అనమాట. అక్కడ చాలా భక్తులు కంటాలు పడి అక్కడ ప్రచారం చేస్తారు, కానీ మన వాళ్ళు ఇక్కడ ఏమనుకుంటారంటే అమెరికా నుంచి ఎక్కడి నుంచి మనకు డబ్బులు వస్తాయని చెప్పి అనుకుంటారు. కానీ ఇక్కడ మేము కేవలం ఆయన చూపించిన మార్గాన్ని అనుసరించి ఆ పవిత్రత కట్టుబడి ఆ భగవంతుని మీద ఆధారపడి ఉంటాం. ఏ రోజుకి ఏది అవసరమో ఆయన పంపిస్తూ ఉంటాడనమాట, జరిగిపోతూ ఉంటుంది ప్రాజెక్ట్. నేను రాజమండ్రిలో అక్కడ మందిరం కట్టడానికి వెళ్ళినప్పుడు ఎంటీ హ్యాండ్స్తో వెళ్ళాను. 1 year 8 months టైంలో 10 crore ఒక అద్భుతమైన మందిరం గోదావరి తీరంలో కట్టామన్నమాట. ఏ రోజు అవసరం అంటే భగవంతుడు ఆ రోజు పంపిస్తూ ఉన్నాడు. ఈ రకంగా ప్రపంచ వ్యాప్తంగా ఇస్కాన్ నడుస్తూ ఉంది. ఆ విశ్వాసం ఆ భగవంతుని పట్ల, ఆచార్యుల యొక్క సూచనల పట్ల ఆధారపడి మేము జీవితాన్ని గడుపుతున్నాం. మా సొంతగా మేము అనుభూతి చెందుతున్నాం. మనం ఎప్పుడైతే భగవంతునికి ఆ రకంగా శరణాగతి పొందుతామో ఆయన మన వెనకాల ఉంటాడు. ఆ విశ్వాసాన్ని మీరు పెట్టుకుని ధర్మంగా ఉంటే ఈ రోజుల్లో బతకలేమని అనుకోవద్దు, ధర్మంగా ఉంటేనే బాగా బతకగలం అన్నటువంటి సత్యాన్ని మీరు అర్థం చేసుకోండి. ఆ ధర్మానికి ప్రభు అయినటువంటి భగవంతుడు మన వెనకాల ఉంటాడు మనల్ని రక్షించడానికి. ఒక భక్తుడు సముద్ర తీరంలో నడుచుకుంటూ పోతున్నాడంట, జీవితం చాలా బాగుందంట. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే 2 పాదాల గుర్తులు ఉన్నాయంట. పరిశీలనగా చూశాడు, ఒకటి భగవంతుడిది, ఒకటి ఏంది. కొంచెం ముందుకు పోయాడు, కొంచెం దుఃఖాలు వచ్చాయి జీవితంలో. అప్పుడు వెనక్కి తిరిగి చూశాడు, ఒకే పాదం గుర్తు కనిపించింది. అప్పుడు ఆ భక్తుడు అనుకున్నాడంట, నాకు జీవితంలో ఆనందం ఉన్నప్పుడు భగవంతుడు నా తోటి వచ్చాడు, ఇప్పుడు దుఃఖాలు వచ్చేసరికి నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు, ఒకే పాదం గుర్తుంది అని. అప్పుడు భగవంతుడు అన్నాడంట, ఒరి పిచ్చోడా, ఆ పాదాల గుర్తులు నువ్వు కనిపించేటువంటి నీవి కాదు, నువ్వు దుఃఖాల్లో ఉన్నావని చెప్పి నిన్ను నా భుజాన్ని ఎక్కించుకొని నేను తీసుకెళ్తున్నాను, ఆ పాదాల గుర్తులు నావి అన్నాడంట. సో భగవంతుడు కరుణామూర్తి, ఆయన యొక్క కరుణాసాగరుడు, ఆయన యొక్క కరుణకి అవధులు లేవు. కానీ దాన్ని తీసుకునేటువంటి అర్హతలు మనకు ఉండాలా, అది గుర్తించే అర్హత మనకు ఉండాలా. కానీ మనం దుర్మార్గుల్లాగా దుష్ట భావనలతో ఉంటే ఆయన ఎంత కరుణార్థ హృదయుడో మనం దుర్మార్గానికి పోతే అంత కఠినాత్ముడు కూడా ఆయన, అది కూడా అర్థం చేసుకోవాలి. సో భగవంతునికి 2 రూపాలు ఉన్నాయి, ప్రేమతో నిండినటువంటి రూపం, కాఠిన్యంతో నిండినటువంటి రూపం. మనకు ఏది కావాలని నిర్ణయించుకునేది మన చేతుల్లో ఉంది. మన హృదయాన్ని ప్రేమగా నింపుకుంటే అప్పుడు ఆ ప్రేమతో మనల్ని ఆయన లాలిస్తాడు, పాలిస్తాడు, ఆనందంగా చూసుకుంటాడు అనమాట. సో అందువల్ల మీరందరూ కూడా ఆ దేవదేవుని విశ్వాసాన్ని పెంపొందించుకోండి. ప్రతినిత్యం ఒక్క శ్లోకం అన్న భగవద్గీత చదివి దానికి అర్థం తాత్పర్యం స్వామి ప్రభుపాదులు వారు ఎంతో చక్కగా వివరించారు. ఒక్క శ్లోకం రోజుకు చదవండి, ఎంతో అది మీకు మార్గదర్శకాన్ని ఇస్తుంది. ప్రతినిత్యం ఒక్క మాల చేయండి, మీకు ఎంతో శక్తిని ఆ యొక్క నామం ఇస్తుంది. తర్వాత వీలైనంత వరకు ఎదుటివాడికి సహాయపడడానికి ప్రయత్నించండి, అప్పుడు మీకు సహాయం భగవంతుడు ఉంటాడు. ఎందువల్ల అంటే అరే వీడు ఎదుటివాడికి సహాయపడుతున్నాడు, అటువంటి వాడికి నేను రక్షణ ఇవ్వాలి. ప్రపంచం అంతా ఎదుటివాడికి కష్టాన్ని ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఒక్కడున్నాడు ఎదుటివాడికి సహాయపడేవాడు, అటువంటి వాడికి నేను సహాయం చేయాలి అని భగవంతుడు మన వెనకాల ఉంటాడు. సో అందువల్ల ఇటువంటి ఉన్నతమైనటువంటి ఆశయాలు, పవిత్రమైనటువంటి భావనలు పెంపొందించుకుంటూ మన ద్వారా ఇతరులలో కూడా మార్పు తీసుకొస్తూ ఈ యొక్క సమాజాన్ని వాసుదేవ కుటుంబంగా మార్చి, వైకుంఠానికి దీనికి వ్యత్యాసం లేదు, మనం ఏ రకంగా ఈ సమాజాన్ని మార్చాలంటే వైకుంఠంలో వాళ్ళు అనాల, స్వామి భూలోకానికి పోతాం మేము. అదేంటయ్యా దుర్భరం, అక్కడ ఎందుకు పోతారంటే ఆ గుంటూరులో ఉన్నటువంటి భక్తులు భూలోకాన్ని కూడా వైకుంఠంగా మార్చేశారు స్వామి, అక్కడికి ఇక్కడికి తేడా లేదు, మనం అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం. ఆ రకంగా మనం ప్రవర్తించుకోవాలన్నమాట. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. ఈ 5 రోజులు ఉపన్యాసంలో ఒకసారి నేను హైదరాబాద్లో ఒక భక్తుడి ఇంటికి వెళ్తే వాళ్ళ కుమార్తె నాతో చెప్పింది, మా తండ్రి ఈ ఆధ్యాత్మిక చింతన పాటించమని నన్ను బలవంతం చేస్తున్నారు స్వామి, బలవంతం చేయకూడదు కదా అని. అప్పుడు నేను అన్నాను, తల్లిదండ్రుల భావన ఎట్లుంటుందంటే వాళ్ళు ఎక్కడో ఫంక్షన్కి వెళ్తారు, ఏదైనా స్వీట్ తింటారు, వాళ్ళు ఇమీడియట్గా ఏమనుకుంటారంటే నా బిడ్డలకి తీసుకెళ్తే బాగుంటుంది అనుకుంటారు. మార్కెట్లో ఏదైనా వస్తువు చూస్తారు, ఇది నా పిల్లలకి ఇస్తే బాగుంటుంది అని. ఈ ఆధ్యాత్మిక చింతనలో ఎంతో మాధుర్యాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. నా బిడ్డలు కూడా దీన్ని పొందితే బాగుంటుంది అన్న తాపత్రయంలో మీ మీద అట్లా వ్యవహరించుంటారమ్మా, అది అన్యంగా భావించొద్దు అని చెప్పాను. ఆ పాప కళ్ళలో నీళ్లు పెట్టుకునిండు. అదే భావనతో ఈ 5 రోజులు ఈ కృష్ణుణ్ణి మీకు ఇవ్వాలా అన్నటువంటి తపనలో నేనేమన్నా కొంచెం